साक्षात् परब्रह्म तस्मै श्री
ఈశ్వర స్వామివారి దివ్య చరణారవిందములకు శిరస ప్రణమిల్లుతూ ఇంత కార్యక్రమాన్ని మనకి సేవ చేసుకోవడానికి ప్రసాదించినటువంటి పరమ పూజ్యపాద శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామివారి దివ్య చరణారవిందములకు, వారి గురు పరంపర మలయాళ స్వాముల వారికి, అలాగే విద్యా ప్రకాశానందగిరి స్వామివారి దివ్య చరణారవిందములకు, ఇక్కడే ఆసీనులైనటువంటి స్వామీజీ వారి దివ్య చరణారవిందములకు శిరస ప్రణమిల్లుతూ శ్రవణాసక్తతతో సత్సంగానికి వచ్చినటువంటి భక్తులందరి హృదయాల్లో ప్రకాశిస్తున్నటువంటి సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు అయిన పరమాత్మకు శిరస ప్రణమిల్లుతూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. గురుదేవుల అనుగ్రహంతో మనం అప్పుడే మన సత్సంగ కార్యక్రమాల్లో రెండవ రోజులో ప్రవేశించి నడుస్తున్నాం, నడిపిస్తున్నాడు భగవంతుడు. ద్వితీయం అద్వితీయం అంటూ ఉంటారు, అంటే రెండవ రోజు అలాగే కార్యక్రమంలో రెండవది, అంటే కొంత మనకి అర్థం అవుతుంది మొదటి రోజు, రెండవ రోజు మార్గంలో ఉంటాం కాబట్టి అది అద్వితీయమే. ద్వైతం అనేది ఎప్పుడు కూడా ప్రపంచంలో సృష్టి వచ్చేసరికే, సృష్టి మనము ఉన్నామనుకుంటేనే ద్వైతము అనంతము అవుతోంది, కానీ ప్రకాశించేది ఉన్నది అద్వైతమే, అది అద్వితీయమే. వాస్తవానికి చూడండి, నిద్రపోయిన మనం లేవగానే ప్రప్రథమంగా ఎవరిని చూసుకుంటాం? అంతకుముందు ఏమైంది మన తెలివితేటలన్నీ, నిద్రపోతున్నంతసేపు మనం ఏమయ్యామో తెలీదు. నిద్ర మెలకు వచ్చేసరికి కూడా ఎక్కడున్నామో తెలీదు, ఎవరెవరున్నామో తెలీదు. కానీ మొదటగా మనని మనమే గుర్తిస్తాం ఎక్కడున్నాము అనేది. ఆ తర్వాత నేను కాళహస్తిలో ఉన్నానా, ఆశ్రమంలో నాకు అవకాశాన్ని ప్రసాదించారా, ఓ ఇంతమంది మన సత్సంగీలతో కూర్చుని ఉన్నానా, ఇవన్నీ తర్వాత తర్వాత మనకి ఎందులోకి వెళ్తున్నాం మనం? మనం ఎందులో ఉన్నామో నిద్రపోయినప్పుడు ఎలాగైతే మనలోకి మన ఇంద్రియాలన్నీ కూడా లోపించి లోపలికి వెళ్ళిపోతున్నాయి, అక్కడ ఉన్నది మనం ఒక్కలమే. కానీ మనం మెలకు వచ్చి బాహ్య ప్రపంచానికి వచ్చేసరికి మనము మనం ఎక్కడున్నామో చూసి అనంతంగా ఇక అక్కడి నుంచి నిన్న మిగిలిన ప్రపంచం అంతా ఇవాళ కంటిన్యూ చేస్తూ ఉంటాం. మన జీవితం అంతా ఈ విధంగానే జరుగుతోంది. కానీ ఇంకా కొంచెం ముందుకు వెళితే అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము అప్పటి సంగతి ఇప్పటికి తెలియదు కదా. అమ్మ తర్వాత ఈ భూమి మీదకి మనని కన్నది, కన్న తర్వాత మనకేమన్నా తెలుసా? చిన్నపిల్లల్ని చూస్తుంటే తెలుస్తుందిగా మనకి, అప్పుడు కూడా మనం అలాగే ఉండుంటాం, ఏమీ తెలియదు. ఆకలేస్తే ఏడిస్తేనే గొప్ప అక్కడ. ఏదైనా అల్పాజమానాలు కాస్త ఒళ్ళు పాడు చేసుకుని అది తెలిసి ఏడ్చినా ఇంకా కొంచెం నయమే. ఏమీ తెలియని వయస్సు ఆ చిన్నతనంలో. తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఎదుగుతూ ఉంటాం, అమ్మ నేర్పిస్తూ ఉంటుంది ఏం చెయ్యాలి ఎలా ఉండాలి అనేటువంటిది అమ్మ నేర్పిస్తూ ఉంటుంది. నేర్పిస్తూ ఉంటే ఏం చేస్తాం మనం? ఆ గ్లాస్ ఇటు తీసుకురా, లేకపోతే ఈ చెంచా అక్కడ పెట్టు అంటే మెల్లగా పనులు చేస్తూ ఉంటాం. అంటే అక్కడికి అది గ్లాస్ అని తెలిసింది, ఇది చెంచా అని తెలిసింది, ఇది కుర్చీ అని తెలిసింది, ఇవన్నీ అమ్మ ద్వారా. అందుకనే మొదటి గురువు మనకి ఎవరు అన్నారు? అమ్మ, తల్లి అన్నారు. మొదటి గురువు తల్లి. ఆ తల్లి కనబట్టే కదా మనం ఈ భూమి మీద ఈ రోజుల సంచరించగలుగుతున్నాము. అమ్మని మర్చిపోకూడదు ఎప్పుడు. కాకపోతే ఈ అద్వైత అనుభూతికి వచ్చిన తర్వాత అమ్మ కూడా ఇందులోనే అవుతుంది. అప్పుడు ఇంకా అక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళాం, జగన్మాత దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆ జగన్మాత ఎవరికో ఒక్కరికే అమ్మ, నలుగురికి అమ్మ. అమ్మ ఆ అమ్మ ఎంతమందికి అమ్మ? జ్ఞానప్రసూన అమ్మ దగ్గరికి వెళ్తే ఎంతమందికి అమ్మనండి? ఇప్పుడు మన జ్ఞానంలో మనం బాగా పిపాస కలిగి ఉన్నాం. జ్ఞానం బాగా ఇంకా ఇంకా తెలుసుకోవాలి. జ్ఞానం అంటే తన స్వరూపమే. తెలుసుకుంటే రెండోది అవుతుంది, మళ్ళా ఆ తెలుసుకు గుర్తించేంత వరకు అలాగే ఉండాలి. గుర్తించిన తర్వాత జ్ఞానానికి మూలం ఎవరంటే నువ్వే, నువ్వే మూలం, జ్ఞానానికి మూలం. అది తెలియనంత వరకు ఏమవుతుంది, ఇక్కడ ద్వైతం, అజ్ఞానం వస్తుంది. అజ్ఞానం అంటే వేరే ఎక్కడి నుంచో రాలా, జ్ఞానం తెలియకపోవడం అజ్ఞానం, జ్ఞానం తెలియకపోవడం అజ్ఞానం. ఏం చేయమంటారు? అజ్ఞానం నాకు అందుకనే తెలియలేదు అంటాం చూడండి, అది అజ్ఞానం. జ్ఞానం ఎప్పుడు కూడా జ్ఞానం ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది, జ్ఞానం అనంతం. కానీ జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. జ్ఞానం అంటే ఒక కాంతి, ఒక దీపం. ఈ దీపం లేకపోవడం కరెంటు పోతే ఏమంటాం? చీకటి అంటాం. అంటే ఏమీ మనకి కంటికి పొడుచుకున్నా కనిపించదు, కనిపించకపోయేసరికి అది చీకటి, అంధకారము అయింది. ఇంకా దానిని మన భాషలోకి సాధకులకు వచ్చేసరికి అజ్ఞానాంధకారము అంటాం. ఎందుకంటే ఇటువంటి వెలుగులో ఉన్నా కూడా, మన కళ్ళు బాగానే కనిపిస్తున్నా కూడా, మన ఎదురు ఉన్నటువంటి అందరిలో ఉన్న చైతన్యాన్ని, అందరిలో ఉన్న మన ప్రభువుని, అనంతంగా ఉండేటువంటి ఆ పరమాత్మని మనం గుర్తించలేకపోతే అది అజ్ఞానాంధకారము అయింది, అజ్ఞానంతో కూడినటువంటి అంధకారము అయింది. అందుకని ఈ వెలుగు ఎప్పుడైతే జ్ఞానమైందో, ఈ అజ్ఞానం అంటే అందరూ బాధపడిపోతున్నారు కదా, అది అసలేంటి, అది ఎక్కడ ఉంది అని. ఏది ప్రకాశము, వెలుగు అజ్ఞానాన్ని పట్టుకోవాలని బయలుదేరిందట. జ్ఞానము వెలుగు, కాంతి అజ్ఞానం ఎక్కడ, అజ్ఞానం ఎక్కడ, అజ్ఞానం ఎక్కడా అని దానికోసం పట్టుకోవాలి, అది ఎక్కడుందో అని పట్టుకోవాలని కాంతి బయలుదేరిందండి. కాంతి బయలుదేరితే అక్కడ అజ్ఞానం అనేటువంటి అంధకారం ఉంటుందా, చీకటి ఉంటుందా? ఉండదు. అందుకని చీకటికి మూలమే లేదు అజ్ఞానం, జ్ఞానం లేకపోవడమే. కాంతి లేకపోతే అంధకారమై, కాంతి ఉన్నంతసేపు అది అంధకారానికి ఎక్కడ తావులేదు. ఇటువంటి ద్వైతం గురించి మనకి బోధ ద్వారా అందించినటువంటి వారే గురువులు. గురువులంటే ఎవరు? మనలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని రూపమాపేసి మనకి సత్యవస్తు దర్శనాన్ని చేయించేటువంటి వారే గురువులు. గురువులంటే ఎట్లాగా, ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం మరి కాళహస్తీశ్వర స్వామిని గురువుగా నువ్వు అర్చించొచ్చేమో, కానీ అటు పక్క నుంచి వచ్చే మాటను నువ్వు వినగలుగుతున్నావా? జ్ఞానాన్ని ప్రసాదించేవాడే వాళ్ళ ఆవిడ జ్ఞాన ప్రసూనాంబ అయితే భర్త గారికి తక్కువ అండి చెప్పండి. అక్కడ జ్ఞానమే ప్రకాశిస్తోంది. కానీ నువ్వు గుళ్ళోకి వెళ్ళి నా గురువు గారుగా నేను అనుకుంటానండి అని నువ్వు ఎన్నిసార్లు అనుకుంటే మాత్రం, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, ఆయన మాట్లాడకుండా లేడు, నీకు ఎప్పుడు అందిస్తూనే ఉన్నాడు జ్ఞానాన్ని, నువ్వు పొందగలవా, గుర్తించగలవా? అంటే ఆ దేవుడి నుంచి ఏది ప్రతిష్ట అయినటువంటి దేవుళ్ళు గుళ్ళు దేవుళ్ళు, మనం అక్కడ ఏది మనం మొక్కడమే కానీ ప్రభువును ప్రార్థించడమే కానీ అక్కడ నువ్వు దానిని నీకు కావలసినటువంటి విషయాన్ని నువ్వు గుర్తించలేవు. ఎందుకంటే వారు మాట్లాడుతున్నా మనం వినలేం కాబట్టి. అందరిలో ఉండి మాట్లాడే శక్తి కూడా పరమాత్మే, కానీ మనం వెళ్ళి ఏం చేస్తున్నామంటే మాట్లాడని దేవుడి దగ్గరికి వెళ్ళి బోలని పూజలు చేయిస్తూ ఉంటాం, ప్రసాదాలు చేయిస్తూ ఉంటాం. బయట బాబు ఆకలి కొన్నటువంటి వాడికి పెట్టాలంటే మనం అసలు చూసి చూడనట్టు పోతాం. దారిలో వాడు అడ్డొచ్చి నాకు ఆకలి రామచంద్ర అన్నప్పటికీ కూడా అదేదో మనం చూడనట్టుగా మనం ఇటుపక్క నుంచి వచ్చేస్తాం. మరి అందులో భగవంతుడు లేడా? అలా సర్వవ్యాపకంగా భగవంతుడు ఎలా ప్రకాశిస్తున్నాడో మనకి గుర్తింప చేసేటువంటి వారే గురువులు. గురువు గారు ఎప్పుడు కూడా గురువుని అని మొహం మీద ఏం పేరు పెట్టుకు తిరగరు. వాళ్ళు మనకు అర్థం అవటం చాలా కష్టం అండి. గురువులు కూడా మనకు అర్థం అవటం చాలా కష్టం. ఎందుకంటే మన మాదిరిగానే ఉంటారు, మనతో పాటుగానే ఉంటారు, కానీ వారి ఆచరణ పద్ధతులు వారి యొక్క ఆశయము ఇవన్నీ కూడా చాలా భిన్నంగా ఉంటాయి. అది అభిన్నమైనటువంటి స్థితిలో ఉంటాయి. మనం అనుకున్నట్టుగా ఉండరు, మనం దాచుకున్నట్టుగా ఉండరు. మనం నాలుగు పళ్ళు కొనుక్కొస్తే ఒక మూడు ఫ్రిడ్జ్లో దాసి ఒకటి దేవుడి దగ్గర పెట్టి అది మళ్ళీ ఈరోజు మనమే ప్రసాదంగా తినేస్తాం. అదే మహాత్ముల సన్నిధికి మనం నాలుగు పళ్ళు తీసుకెళ్తే మనకోటి ఇచ్చేసి మన వెనకాల వాళ్ళకు కూడా సర్దేస్తారు, వాళ్ళు ఇలా అనేసుకుంటారు అంతే. మనము ఇలా దులుపుకోము, పట్టుకుంటాం ప్రతిదాన్ని. మనం ఏం చేస్తాము, ప్రతిదాన్ని మనం పట్టుకుంటామండి. ఆ పట్టుకోవటంతోనే మనకి లేని బంధన మనకు వస్తుంది. ఆ పట్టుకోవటం వల్లనే మనకి లేని బంధన మనం కల్పించుకుంటున్నాం. మనం వారి త్యాగం కాబట్టి వారి జీవితమే ప్రపంచానికి త్యాగం చేసుకున్నారు. అందుకని వారు త్యాగం చేసుకున్నారు కాబట్టి త్యాగేనేకైన అమృతత్వం మానసు, త్యాగం ఒక్కదాని చేతనే అమృతత్వాన్ని పొందగలరు అని ఉపనిషత్తులు మనకి ఘోషిస్తారు. కనుక అటువంటి వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎలా పొందుతాం? పళ్ళిస్తే అనుగ్రహం వచ్చేస్తుందా? ప్రసాదాలు ఇస్తే వచ్చేస్తుందా? ఆశ్రమానికి డొనేషన్ ఇచ్చేస్తే వచ్చేస్తుందా? ఇవన్నీ బయట ప్రపంచంలో చూసేటువంటి చూపులు మాత్రమే. మనం ఆ మహాత్ములు మనకి ఏదైతే ప్రసాదిస్తున్నారో, బోధన అందిస్తున్నారో, దానిని మనం చెవులు మాత్రమే కాదు వినడానికి, ఒళ్ళంతా చెవులు చేసుకుని విన్నా చాలదు. మహాత్ముల యొక్క బోధని వినడానికి మనం రెండు చెవులు చాలు, ఒళ్ళంతా చెవులు చేసుకొని కానీ మనం అందులో ఎలా ఊరాలి మన మనసు, బోధ అనేటువంటి అమృతంలో మన మనసు అనే శనగ కింద ఊరాలి బాగా. ఇప్పటి వరకు మన మనసు ఎందులో ఊరుతుంది, ఎందులో ఊరి ఊరొస్తుందండి మన మనస్సు? ఏమండి, బాహ్య ప్రపంచంలో ఊరొస్తుంది కదా. మనం గుళ్ళోకి వెళ్ళినా అదే దృష్టి, గుడి బయటకు వచ్చినా అదే దృష్టి. గుళ్ళోకి వెళ్తూ ఎవరు మనకు కనిపిస్తారా మాట్లాడడానికి అసలు చేయడానికి అని చూస్తాం. వెళ్ళిన తర్వాత లోపల గర్భాలయంలో కనిపించినా కూడా అదేదో ఎక్కడో చూసుకున్నట్టు అక్కడే మాటలు మళ్ళీ మనకు వచ్చేస్తుంటాయి. ఈ లోపల అక్కడికి వెళ్ళి అసలు ఆశయాన్ని మర్చిపోతాం. వెళ్ళి దేవుణ్ణి చూసి ప్రభు అంతటా ప్రకాశిస్తూ ఇక్కడ మాత్రం కదలకుండా కూర్చున్నావా ఈ అవతారంలో అని మనం కొంచెం ప్రార్థించుకుందామా అంటే అక్కడ కూడా మనకు కబుర్లే, అక్కడ కూడా లేనిపోయిన ఆలోచనలే. తిరిగి మళ్ళీ ఈ లోపల అక్కడ ఉన్నవాళ్ళు అయ్యా మీరు దర్శనం చేసుకున్నారు పదండి అని తోసేస్తారు. ముఖ్యంగా బాగా మనం తోసేది ఎక్కడంటే వెంకటేశ్వర స్వామి దగ్గర, పెద్ద ఆయన దగ్గర బాగా తోసేస్తారు. వాడి తోసేయగానే అప్పుడు వస్తుంది మనకు ఆవేదన, ఏమో అప్పుడే కదా వచ్చింది అప్పుడే తోసేస్తావేంటి అంటే నువ్వు వచ్చి చాలాసేపు అయింది ఏ ఆలోచనలో ఉన్నావు అక్కడ చూడు దేవుని సరిగ్గా చూడు వాళ్ళే అనుకుంటారు పాప అక్కడ ఉన్నవాళ్ళు. బాగా చూడండి హారతిస్తున్నారు బాగా చూడండి ఇంకెట్లు చూడకండి అటువైపే చూడండి దేవుడు వంక చూడండి పైనుంచి కింద దాకా చూడండి శిరస్సు నుంచి పాదాల వరకు చూడండి మంచి దర్శనం కలుగుతోంది అని వాళ్లే మన హెచ్చరిక చేస్తుంటారు. అందుకని మనం అక్కడ కన్నా అక్కడ వినిపించే మాట కనీసం కళ్ళు ఉన్నందుకు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొస్తున్నాం కానీ అక్కడ స్వామితో మాట్లాడేటువంటి అవకాశం మనందరికి కలుగుతుందా అప్పుడు కాబట్టి భక్తులకు కలిగింది. కానీ ఆ కాలంలో ఇప్పుడు మనకి ప్రత్యక్ష పరమేశ్వరులు ఎవరు అంటే గుర్తిస్తే గురువే అటువంటి మహానుభావులు. సకల దేవత స్వరూపులు ఎవరు అంటే దైవత్వంలో ఉన్నటువంటి దేవుడిలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనకి గుర్తింప చేసేటువంటి వాడు ఎవరు అంటే గురుదేవులే. అందుకని మనం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎక్కడికి వెళ్ళినా, ఒళ్ళు కంటే మనస్సు జాగ్రత్తగా పెట్టాలి. మనం ఏం చేస్తామంటే నమస్కారం చేద్దాం ఎన్నిసార్లు పడిపోదామా అని సాష్టాంగం పడిపోతాం. మనసు ఎంతసేపు నిలిచింది అక్కడంటే ఎవరికి వాళ్ళకే మళ్ళీ డౌట్. అక్కడ మనసు నిలిచింది అక్కడ వాడికి కావాల్సింది మనస్సు. అక్కడ మా గురుదేవులు అంటుండేవారు ఏదైనా అక్కడ సేవ చేస్తూ అక్కడక్కడ కాస్త సడన్గా అంటుండేవారు నీ మనసు ఇక్కడే ఉందా అంటుండేవారు. వాస్తవానికి అక్కడ అప్పుడు లేదు అందుకనే గుర్తింపు చేస్తున్నారు. వెంటనే లేదు ప్రభు లేదు తప్పుకుని ఎక్కడికో వెళ్ళింది బయట ఎవరు కూర్చున్నారో బయట ఎవరు నుంచున్నారో ఆలోచిస్తున్నా తప్పుంది కదా. గురువుల దగ్గర సేవ చేసేటప్పుడు నీ మనసు ఇక్కడే ఉండాలి కానీ బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అది గురువుల శిక్షణ మనకి. అలా అనేవాళ్ళు ఎవరు ఉంటారండి ఇంట్లో కాసేపు ఓ రోజు బయట కదలకుండా ఇంట్లో ఉంటే రామ్మ బయటికి ఉన్నసేపు అలా బజారుకి వెళ్ళొద్దాం అంట. అక్కడికి ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఏమొస్తుంది ఏంటి అక్కడ నేను మా కాళీవన ఆశ్రమం పెట్టిన తర్వాత కొత్తలో సత్సనపల్లిని పక్కనే గుంటూరు పక్కన వాళ్ళు అక్కడ మంచి షావుకర్లు వాళ్ళు ఉండేవాళ్ళు మిల్లులు అవి ఉండేవి గురుదేవులు తీసుకువెళ్ళేవారు. తీసుకువెళ్ళి అక్కడ పూజలు అవి చేసుకుని అక్కడ మిల్లు ప్రతి సంవత్సరం వస్తుంది కదండి సంవత్సరానికి ఒకసారి ఓపెనింగ్ చేయించుకుంటారు. అంటే ఆ వ్యవసాయం దాని ద్వారా వచ్చినటువంటిది నూనెని వీటన్నిటిని కూడా ఫస్ట్ స్విచ్ గురుదేవులు వేయాలన్నమాట తీసుకువెళ్ళేవారు. వారితో పాటు మేము కూడా వెళుతూ ఉండేవాళ్ళం. వెళితే అక్కడ వాళ్ళు సరే పూజలన్నీ అయిపోయిన తర్వాత గురుదేవులు ఆ కార్యకర్తలతో మాట్లాడుతూ ఉంటారు కదా. మాట్లాడుతూ ఉంటే ఆ ఊరి వారు అనేవారు ఏమమ్మా అప్పుడే వెళ్ళిపోతారా మీరు రాక వచ్చారు ఆశ్రమంలో మీకు ఈ గొల్లలో ఉన్నట్టు ఉండదు కదా అందుకని ఒక సినిమా చూసేళ్ళండి అమ్మా అనేవాడు. ఏమనేవాళ్ళు ఒక సినిమా చూసే వెళ్ళండమ్మా అనేవాడు. లేదండి మాకు అలవాట్లేదు సినిమాలు చూడడం అలవాట్లేదు. ఏం పర్వాలేదమ్మా ఒక సినిమా చూసి వెళితే మీకు అక్కడ ఉండవు కదా మొన్నే మంచి సినిమా వచ్చింది అని ఏదో సినిమా పేరు చెప్పను దాన్ని చూడమని. ఎందుకు వాళ్ళకి అంతవరకే తెలుసు వాళ్ళకి ఆ ఊరి వాళ్ళకి ఆ ఊళ్ళ వాళ్ళకి ఏం తెలుసు ఏది జీవితంలో గొప్పది సినిమా. జీవితంలో ఎంజాయ్ చేయాలంటే బజార్లో మరి తిరగాలి పాపం వాళ్ళకి అంతవరకే తెలుసు. అసలు ఎంజాయ్మెంట్ ఎక్కడుంటుందండి నిజమైన సంతోషం మనకి ఎక్కడుంటుంది నా దేవుడు మన దేవుడి యొక్క దివ్య చరణారవిందం లేదు మనసు నిలిచినప్పుడు మన దేవుడు మన గురుదేవులు మనల్ని పలకరించి మాట్లాడుతుంటే ముఖ్యంగా మనల్ని పిలిచి బోధ చెబుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో. నాకు దొరికినటువంటి అవకాశము ఇంకెవరికి లేదు కదా చాలదండి. ఎందుకంటే డబ్బులతో కొంటే వచ్చేది కాదుగా ఇది భగవంతుని అనుగ్రహము డబ్బులతో కొంటే వస్తుందా. కాస్త సేవలు చేయించుకుంటున్నాం అక్కడ అది కూడా ఏది అక్కడ ఆలయము అవన్నీ విస్తరింపజేయటం కోసం ఆలయ కర్తలు పెట్టినటువంటి విషయం. అక్కడ పూజలకి ఇంత ఇంత డబ్బు కడితే నీకు కళ్యాణం చేయిస్తా, పూజలకి ఇంత కడితే నీకు అభిషేకం అవుతుంది, ఇవన్నీ కూడా ఆలయము అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం కార్యకర్తలు పెద్దలు పెట్టినటువంటిది. అంతేగాని మన దగ్గర కోటీశ్వరుడు కదా, కోటీశ్వరుడికి ఈశ్వరుడు ఈశ్వర సాక్షాత్కారం అవుతుందా? ఎందుకంటే వాళ్ళకి ఆ భయమే సరిపోతుంది. డబ్బులు ఎక్కడ దాచుకోవాలో, ఎక్కడ దాస్తే భద్రంగా ఉంటాయో, లేకపోతే అదేంటి లాకర్లో పెడితే బాగుంటుందా, మళ్ళా మనసు పీకుతూ ఉంటుంది కదా లాకర్లో పెడితే వడ్డీ రాదాయే, కాబట్టి ఎవరికైనా వడ్డీ లెక్కలకి ఇస్తే వడ్డీ డబ్బులకి ఇస్తే బాగుంటుందేమో, ఇచ్చిన వాడు సరిగ్గా ఇస్తాడో ఎవడో, వడ్డీ ఎలా అట్టే పెట్టి అసలు కూడా ఇస్తాడో ఎవడో, ఎంత బంధనండి. అందుకనే మనకి ఎంత కావాలో అంతే ఇచ్చి అంతలోనే మనకి ఆనందంగా మన జీవితాన్ని గడుపుకుంటే చాలు. ఇంతకు ముందు అమ్మ వీళ్ళు పాట పాడారు కదండి, కలిమీ నీ దయా లేమియు నీ దయా, కలిమీ నీ దయలే ఏదియులే దయా, నీ దయలే జగమే నీ దయా, సర్వము నీ దయా, జగమే నీ దయా, సర్వము నీ దయా, నీ దయలే నిదే ఏదియులే దయా, నీ దయలే నిదే. సుఖము నీ దయా, దుఃఖము నీ దయా, సుఖము నీ దయా, దుఃఖము నీ దయా, సుఖము నీ దయా, దుఃఖము నీ దయా, సుఖము మానము నీ దయా, అవమానము నీ దయా, మానము నీ దయా, అవమానము నీ దయా, మానము నీ దయా, అవమానము నీ దయా, జగమే నీ దయా, సర్వము నీ దయా, జగమే నీ దయా, సర్వము నీ దయా, నీ దయలే నిదే ఏదియులే దయా, నీ దయలే నిదే నీ దయలే నిదే ఏదియులేనే దయా, నీ దయలే నిదే ఏదియులేనే దయా, ధర్మము నీ దయా, అర్ధము నీ దయా, ధర్మము నీ దయా, అర్ధము నీ దయా, ధర్మము నీ యగముని దేనయా సర్వముని దేనయా జగముని దేనయా సర్వముని దేనయా జగముని దేనయా సర్వముని దేనయా జగముని దేనయా సర్వముని దేనయా నీతికానిది ఏదియులేనే లేదయా నీతికానిది ఏదియులేనే నీతికానిది ఏదియులేనే లేదయా నీతికానిది నను నీదే దయా ధనము నీదే దయా తను నీదే తను నీదే నయా ధనము నీదే సర్వస్వం నీదేనయా మనసు నీదేనయా నా సర్వస్వం నీదేనయా మనసు నీదేనయా నా సర్వస్వం నీదేనయా మనసు నీదేనయా నా సర్వస్వం నీదేనయా జగము నీవేనయా సర్వము నీవేనయా జగము నీవేనయా సర్వము నీవేనయా నీ భూలేనిది నీతి కానిది నీ దయలేనిది ఏదియులేనే లేదయా నీ భూలేనిది నీది కానిది నీ దయలేనిది ఏదియులేనే లేదయా ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, మనందరం ఆశ్రయించిన గురువులు. గురు శబ్దం ఒకటే, గురువులు వేరు వేరు అవ్వచ్చు. మనందరం ఆశ్రయించిన భగవంతుడు కూడా వేరు వేరు కావచ్చు. శ్రీకాళహస్తిలో ఉండి కూడా బదరి నారాయణ ఆశ్రయించడం అని చాలా మంది. అంటే అక్కడ హరిహరులకు భేదం లేదండి. హరిహరుల యొక్క భేదాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకి అసలు ఎన్ని జన్మలో వాళ్ళు గుర్తించలేనన్ని జన్మలు ఎత్తుతారట వాళ్ళు. మళ్ళీ మానవ జన్మే కాదు అంటే అందుకని భేద దృష్టి ఉండకూడదు. దేవుడు అనేవాడు ఒక్కడే, మనలో ఉన్నవాడు మనలో ఉన్నవాడు కూడా అదే దేవుడు. ఇలాగే మనం ప్రతిదీ కూడా మనందరం ఇప్పుడు పాట పాడుతుంటే మనసు పెట్టాలి. మనస్సు పెట్టి కీర్తన వింటుంటే, మనస్సు పెట్టి కీర్తన పాడుకుంటుంటే అందరం కూడా ఒకే భావనలో వస్తుంటాం. మూర్తులు వేరవచ్చు, గురువులు వేరవచ్చు, దేవుళ్ళు వేరవచ్చు, కానీ కీర్తన ద్వారా మనందరం దేవుడి వైపుకే మనసు పెట్టుకుంటే అందుకని మనస్సు లేని భజన సంకీర్తన సంకీర్తనే కాదు. మనసు ఒక చోట తను ఒక చోట ఉన్న జన్మమే గురుధరా అని మనకి పెద్దలు కొన్ని కొన్ని కీర్తనలో తెలియజేశారు. అందుకని మనందరూ ఒకే భావనలో భగవంతుడి దయ, భగవంతుడి దయ. ఇలాగే ఒక చోట ఒక రాజుగారు రోజు మామూలుగా రాజుగారికి ఉంటుంది కదండి వేటకెళ్ళే ఒక వాళ్ళ వాసన ఉంటుంది కదా, వేటకు పోతుంటారు రాజులు. రాజుగారు వేటకెళ్తూ ఉంటే తనకి స్వతంత్రం కాబట్టి మంత్రి గారిని ప్రతిసారి తీసుకెళ్తూ ఉండేవాడు. ప్రతిసారి తీసుకెళ్తుండేవాడు. మంత్రి గారికి ఒక మంచి అలవాటు ఉంది, రాముని దయ. ఏది జరుగుతున్నా రాముని దయ అనేటువంటి ఒక అలవాటు ఉంది ఆయనకి. రోజు రాజుగారు తీసుకువెళ్తున్నారు, రాజుగారితో పాటు వెళ్తున్నారు, రాజుగారిని సంతోషపెడుతున్నాడు. ఏముంది రా పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడుతుంటే వాళ్ళు ఎంతంటే అంత అనుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి మనం చాలా స్నేహితులు అయిపోతాం. అందుకని రాముని దయ అనేది మాట రాలా అంతవరకు. ఆ రోజు వేటలో రాజుగారికి చిటికిన వేలు, ఆ ఏది ఆ బాణం వేటలో చిటికిన వేలు తెగిపోయింది. పక్కనే ఉన్నాడు కదా గబుక్కున తెగిపోవడం రక్తం చూసేసరికి రాముని దయ అన్నాడు. రాముని దయ అన్నాడు. వెంటనే రాజుగారికి కోపం వచ్చిందంట. రాజుగారికి ఏంటి నా వేలు తెగిపోతే రాముని దయ అంటావా అంటే అసలు అర్థం తెలిస్తేగా అందులో అని. వెంటనే రాజుగారికి ఏముంది కోపం ఎప్పుడొచ్చిందో వెంటనే ఆయనకి అన్ని స్వతంత్రమే కదండి. వెనకున్న భటుల్ని పిలిచాడు, రాముని దయ అంటావా నువ్వు చూసుకో అని చెప్పి మంత్రి గారిని చెరసాలలో వేసేయమన్నాడు. చెరసాలలో వేసేయమన్నప్పుడు కూడా మంత్రి గారు రాముని దయ అన్నాడు, కానీ పట్టుకోలే ఈయనకి అర్థం కాలా అది. సరే మంత్రి గారిని చెరసాలలో పెట్టడానికి తీసుకెళ్ళిపోయారు. ఈ రాజుగారు ఈ వేటకి ఇదే ఈ అడవిలో తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు. రాత్రి అయిపోయింది, చీకటి పడిపోయింది, కాస్త గాలి వాన కూడా రావడం జరిగింది. దాంతో ఆయన బట్టలు కూడా ఉన్న బట్టలు కూడా పంపించేశాడేమో ఆయన గమ్యం తెలియక తిరుగుతూ తిరుగుతూ ఒక గుడి దగ్గరికి వచ్చాడు, ఒక పాడు పడిపోయినటువంటి గుడి దగ్గరికి వచ్చాడు. ఆ గుడిలో పైన మెరుపులు మెరుస్తూ ఉంటే వర్షానికి లోపల అమ్మవారి విగ్రహం కనిపించింది. ఎవరికి రాజుగారికి లోపల ఉన్న అమ్మవారు ఆ మెరుపు వెలుగులో కనిపించింది. కనిపించేసరికి వెంటనే ఇంకేంటైతే ఈ రాత్రికి నేను ఇక్కడ తలదాచుకొని రేపొద్దుగా ఇక్కడి నుంచి నేను వెలుగొచ్చిన తర్వాత నేను వెళ్ళి నా రాజ్యాన్ని నేను చేరుకోవచ్చు అనుకున్నాను. వెంటనే ఆ రాత్రి అక్కడికి ఒక నలుగురు దొంగలు ఆ చుట్టూ ఉన్నటువంటి ఊళ్ళు కొల్లగొట్టుకుంటారు కదా, అందరి దగ్గర ధనము ఎంత కొల్లగొట్టుకుని వచ్చి ఇగో ఈ ఆలయం వాళ్ళకి ఎప్పుడు దానికి స్థానం అక్కడ పెట్టుకుని లెక్కలు పెట్టుకుని వాటాలు వేసుకుంటారట. ఆ నలుగురు ఒక యజమాని అదే పెద్ద దొంగ, ముగ్గురు చిన్న దొంగలు కలిపి అక్కడ ఈ తెచ్చినవన్నీ పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు అది వెళ్ళక్క పెట్టుకున్నారు. బాగా వచ్చిందంట ఆ రోజు వాళ్ళకి. ఏమొచ్చింది మనకి బాగా చక్క భగవన్నామం చేసుకొని గురువుల యొక్క ఆశీస్సులు మనకి పుష్కలంగా దొరికితే మనకి ఇది ఆనందం. ఎందుకంటే మన మార్గం ఇందులో ఉంది కాబట్టి. దొంగల మార్గం ఏంటి, వాళ్ళకి వాళ్ళ ఎత్తు పారి వాళ్ళకి కావలసిన అనుకున్న దానికంటే ఎనుకు ఎక్కువ వచ్చిన్నారు. చాలా సంతోషంగా ఉన్నారట నలుగురు పనిచేసుకున్నారు. ఈ పెద్ద దొంగ వాట పెద్ద దొంగకు వచ్చేసింది. వచ్చేసిన తర్వాత తోటి దొంగలతో అన్నట్ట మనకి వాళ్ళు ఎందుకు వచ్చింది కదా, మనం అమ్మోరికి ఏదైనా బలిస్తే బాగుంటుంది కదా అనుకున్నారట. అమ్మోరికి ఏదైనా బలిస్తే మనకి ఇంత ఇచ్చింది కాబట్టి అమ్మా అమ్మోరికి బలిద్దాము అనుకుంటారు. అనేసరికి వెంటనే తెల్లారగాలి కదా, ఇప్పుడు బలి ముగ్గురులో ఇవ్వరు కదా, ఏదో దొరకాలి వాళ్ళకి బలి ఇవ్వడానికి. ఈ లోపల మరొక మెరుపు వచ్చింది పైన ఈ మబ్బుల్లో. ఆ మెరుపు వచ్చేసరికి చక్కగా గుండ్రంగా బలంగా ఉన్నాడు ఎవరైనా ఈ రాజుగారు. ఈ రాజుగారి మీద పడింది ఆ వెలుగు. పడేసరికి అబ్బా వీళ్ళు అనుకున్నట బలే ఇది, ఇప్పుడు దొర దొర బలే, ఇప్పుడు బలి దొరికింది ఇక్కడ బలే 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 బలి దొరికింది దొర అని పెద్ద ఆయనతో చెప్తే తీసుకొచ్చారట. ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరుగా, ఎంత రాజు అయితే మాత్రం ఎదురుబడి వాళ్ళని ఏదో చేయడానికి ఎందుకు అనువుగాని చోట ఆరాటపడొద్దు అంటారు కదా. అలాగా వీళ్ళని చూసుకుంటూ వెంటనే లొంగిపోయాడు ఆయన. లోకి పెడితే బలే బలే దొరికింది లేదండి, బలి బలే దొరికింది. ఇంకెందుకు స్నానం అది చేయించి తీసుకురండి, మనం అమ్మవారి దగ్గర బలి ఇచ్చేద్దాం అన్నారట. వెంటనే స్నానం చేయించారు, తీసుకొచ్చారు బలికి ఇవ్వడానికి. ఆ బలిపీఠం మీద తలొంచు అన్నాడు ఆయన దొర. తలొంచు అనేసరికి ఆయన తలొంచడానికి పట్టుకుంటే ఆ చేతి వేలు అప్పుడు చూశాడు. అన్నిటికన్నా చిన్నది కదా, గబ్బుకున్న బయటపడదు ఇది అందులో. అప్పుడు చూశాడట అందులో ఒక దొంగ, దొరదొరా ఆగండి, బలి ఇవ్వడానికి మంచి అన్ని బాగుంటేనే ఇవ్వాలి బలి. ఒకటి ఏదన్నా లోపిస్తే బలి ఇస్తే మళ్ళీ మనకే తెరపడుతుంది. అందుకని దొరా ఏ ఇల్లు లేదు దొరా, ఈ దొర ఏది ఈ బలి ఇచ్చేటువంటి వాడికి ఈ వేలు లేదు దొరా, చిటికిన వేలు విరిగింది. అరే రేరే దొరికినట్టే దొరికి చేయిదారిపోయిందే అనుకున్నారట. అనుకుని వాళ్ళు ఉసూరుమన్నారు. రాజుగారు ఏమనుకున్నారు, బతికితే బలి చాకైనా తినొచ్చు, అమ్మయ్యా నేను బ్రతికాను అని అప్పుడు గుర్తొచ్చింది. నేను వేలు విరిగితే రాముని దయ అన్నందుకే కదా మంత్రేణి చెరసాల్లో పడేయించాను, బాగుంది. నాకే కనుక ఈ వేలు విరగకపోతే ఇలాంటప్పుడు నేనే ఉండేవాడిని కాదు, నా ప్రాణమే ఉండేది కాదు, రాముని దయ ఇప్పుడు వచ్చేసింది భక్తికి. మనంతా ఎంత ప్రాణం మీద ఆధారపడ్డావు, రాముని దయ అనుకున్నాడు. అనుకున్న తర్వాత అప్పుడు చెట్టుకుని వెలిగింది మహారాజు గారికి. సరే నా వేలు పోతే రాముని దయ, సరే మరి మంత్రి గారిని చెరసాలలో పెట్టమని పంపిస్తే ఆయన కూడా రాముని దయ అన్నాడేంటి, సరేలే రేపు తెలుసుకుందాం అయితే అని చెప్పి తెల్లవారిపోయింది. ఎలా ఇదంతా అయ్యేసరికి మెల్లగా గుడికి మహారాజు కదా వచ్చేసాడు, రాజ్యానికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత అంతా మళ్ళా అయిపోయి మరి సభ తీరాడు, మంత్రి గారిని తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చి జరిగిన విషయం అంతా చెప్పాడు. చెప్పి నేను ఏదో అనుకున్నాను, నేను ఈరోజు ఇలా ఉండగలిగాను అంటే మంత్రి గారు అన్నట్టు రాముని దయ అన్నాడు. అన్న తర్వాత వెంటనే మంత్రి గారు వచ్చిన తర్వాత, మంత్రివర్య నా వేలు ఇరిగితే రాముని దయ అన్నావు, సరే నిన్ను చెరసాలలో పెట్టమంటే రాముని దయ ఎందుకన్నావు, అదేంటి మహారాజా మీకంటే వేలు ఇరిగింది మీరు తప్పించుకునేవాడు, మీ పక్కన నేను బుర్రగా బాగానే ఉన్నాగా, ఇప్పుడు నేనుండేవాడిని కాదు అప్పుడు నన్ను బలిచ్చేవాళ్ళు అక్కడ. ఇలాగా మనం ఏంటంటే వాడుక పదాల్లోనే భగవంతుని మాటి మాటికి మనం తలుచుకోవాలి అంటే భగవన్నామ స్మరణ అనుకుంటూ ఉంటేనేగా మనకి దాని యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాము. ఆ బయటికి అనాలా ఏంటి, మాలో ఎప్పుడు నామం జరుగుతూనే ఉంటుంది అనుకుంటారు. అప్పుడు ఎదురు దెబ్బ తగిలినా కూడా ఎరి రామచంద్ర ఆపద్బాంధవ అనుకుంటామా లేదా, ఒకసారి ఉనికి పడతాం కదా ఏదైనా అడ్డుపడితే కాలికి మనకి దెబ్బ తగలకుండా ఉంచాడు రాముని దయ. అందుకని భగవంతుని ఎప్పుడు కూడా భగవన్నామ స్మరణ మనకి కలికాలంలో మనకి ఆప్షన్ చాలా ఎక్కువగా ఉంది. భగవన్నామ స్మరణ ద్వారా తప్పకుండా తరిస్తారు అని భగవంతుని అడ్డు పెట్టుకుని మోసాలు చేయమని చెప్పలా. భగవంతుడు నమ్మితే నీకు ఖచ్చితంగా త్రికరణ శుద్ధిగా నమ్ము. భగవంతుడే మనకి ఏ సమయానికి ఏది ఇవ్వాలో అందిస్తాడు, ఏది కావాలో అది చేయిస్తాడు కూడా మన చేత. అందుకని రాముని దయ అది ఇక్కడ జగమే నీ దయ, సర్వము నీ దయ, నీ దయ లేనిదే ఏదీ లేదయ్య. నీ దయ మనందరం అనుకోవటంలా, జగమే నీ దయ, సర్వము నీ దయ. జగమే నీ దయ అయినప్పుడు సర్వము కూడా అంతా కూడా దయే కదా. ఎన్ని యుద్ధాలు రానివ్వండి, ఎన్ని సునామీలు రానివ్వండి, ఎంతెంత కష్టాలు రానివ్వండి, ఎన్ని కరోనాలు రానివ్వండి, మనం ఇంకా అన్నిటించి బయటపడి ఇలా మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నామంటే సృష్టించిన వాడి యొక్క దయ, ఆ భగవంతుని దయ. అందుకని ఇలా ముందు కలిమి నీ దయ అన్నాము, లేమి కూడా నీ దయ అన్నాము అనుకున్నాం కదా. అంటే బాగా దొడ్డు డబ్బులుంటే నీ దయ, కలిమంటే అదే కదా, రెండు అర్థాలు తీసుకోవచ్చు. కలిమి అంటే ఖర్చయిపోయేటువంటి ఆ ధనము భోగభాగ్యాలు ఎంతవరకు అండి, కలిమి అంటే భగవన్నామ స్మరణ. మనం ఎంత కలిగి ఉన్నాం అది నీ దయ. కానీ ప్రపంచ అర్థాల్లో కలిమి అంటే మానవుడికి అదే, సిరి ఉంటే సరిపోతుందండి, సిరి వలన ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరు, ధనం ఉంటే సరిపోతుందా, కానీ ఒక ఫారెన్ కార్ వేసుకుని రోడ్డు మీద వెళ్తున్నాడండి. మంచి అడవిలో ఆ కారు ఆగిపోయింది. అందులో కొంచెం ఏది ఫారెన్ కారే కాదు, దగ్గర బాగా దొడ్డు కూడా పెట్టుకున్నాడు, డబ్బులు కూడా పెట్టుకున్నాడు. వాడికి ప్రాణం ఎలా ఉంటుందండి? కారు పాడయ్యింది మధ్యదారిలో అడవిలో, రాత్రి అయ్యింది, చీకటిగా ఉంది, అక్కడ ఒక్కడే ఉన్నాడు. ఎన్ని ఆలోచనలు వస్తాయండి? ఎవడొచ్చి మన్ను కొట్టుకెళ్ళిపోతాడో, ఎవరొచ్చి ఏం చేస్తారో, సుఖమా? అలాంటి కలిమి సుఖమా అండి? ఏమండి బాగా కలిమి ఉన్నది? దొంగల వల్ల భయం లేదా వాళ్ళకి? దొంగలే రావక్కర్లా, దాయాదుల వల్ల భయం లేదా? ఎందుకు సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు అందరు? ప్రతి వాళ్ళు బాగా డబ్బులు ఉన్నాయంటే ఏమండి దాయాదులతో చెప్తారా నా దగ్గర ఎంత ఉంది అని? తెలవనిస్తారా ఇన్ని వస్తువులన్నీ అని? చాలా మందికి వస్తువులు ఉన్నాయండి, బోళ్ళని బంగారాలు ఉన్నాయి, పెట్టుకు తిరగలుగుతున్నారా? అవి మళ్ళా తీసుకెళ్ళి లాకర్లో పెట్టి లాకర్ డబ్బులు కూడా మనమే కట్టుకోవాలి. లాకర్ డబ్బు మనమే కట్టుకోవాలి. అది మనకి అందులో పెట్టినందుకు ఆ వడ్డీ ఏం రాదు మనకి. ఏంటి కలిగి ఉండి మనం ఏంటి అనుభవించేది? అక్కరకు రాని చుట్టము అని మనకి సుమారు శతకంలో మనం పాడుకున్నాం చిన్నప్పుడు. మనకి పనికిరానటువంటిది, మనకు ఉపయోగపడనటువంటిది ఎంత ఉంది మాత్రం ఏ లాభం? అందుకనే ధనధాన్య భోగభాగ్యాలు ఎన్నుండని ప్రభు, నీ నామస్మరణతో సుఖంగా బ్రతకగలగాలి, కానీ ఇవన్నీ ఉన్నంత మాత్రం చేత సుఖంగా జీవించలేడు. ఎన్నో మనం చూస్తున్నాం పూర్వం రాజుల దగ్గర, అక్కడ కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ ధనధాన్య భోగభాగ్యాల ద్వారానే వాళ్ళు హరిశ్చంద్రుని చరిత్ర తీసుకున్నామండి. హరిశ్చంద్రుడు దేనికి తక్కువ? కానీ అయినా కూడా విధివశాత్తు వచ్చినటువంటి ఏది విశ్వామిత్రుడు వశిష్ఠుడు అనుకున్నటువంటి మాటకి ఎక్కడ ఎంత పరీక్ష జరిగింది? రాజు మహారాజు ఏం తక్కువ? కానీ విశ్వామిత్రుడు పంపించినటువంటి కన్యలను వరించలేదని రాజువా వరించవా అని చెప్పి మళ్ళా అదొక దోషం. ఏది ఈ విధంగా ఎంత కష్టాలు పడ్డాడు హరిశ్చంద్రుడు, కష్టాలు ఎంతో. అందుకని ఇక్కడ మనకి కలివి ఈ మాత్రం ఉన్నది అంటే ఈ కలివి నీ దయ, నీ దయ వలన నేను ఇలా బ్రతకగలుగుతున్నాను. లేవియో నీ దయ, మన దగ్గర ఒక పైసా లేని రోజులు కూడా మనం అనుభవించాం, చాలా చాలా అనుభవించినప్పుడు కూడా భగవంతుడు మనకి లోటు లేకుండా ఎవరి ద్వారానో ఒక ప్రసాదం పంపించి మనని బతికిస్తున్నాడంటే లేవియో నీ దయ. మానము నీ దయ, అవమానము నీ దయ. మనకి ఇంకొకటి ఉంది, ఎలానే దశరథ మహారాజు వారు వేటకెళ్ళారు కదండి. దశరథ మహారాజు వేటకెళ్తుండేవాడు. వేటకెళ్ళినప్పుడు ఆయన అంతకు ముందు విద్య నేర్చుకునేటువంటి అప్పుడు వాళ్ళ గురువు గారు ఏమన్నారు, ఆయనకి శతవేది బాణాన్ని ఉపదేశించను అన్నారు. అన్ని రకాలైనటువంటివి ఉపదేశించి రాజుకు అన్ని వచ్చి ఉండాలి కదా, అన్ని నేర్పిన తర్వాత శతవేది బాణాన్ని నీకు నేర్పించను అన్నాడు. ఈ రాజు ఏం చేశారు అప్పుడు? దశరథ మహారాజు కదా, అక్కడేముంటుంది, ఎక్కడో ఒక మూల నుంచి ఒక అహంకారం వస్తూనే ఉంటుంది కదా. అక్కడ నేను నేర్పమంటే నువ్వు నాకు నేర్పించవా శబ్దవేది ఆ బాణ విద్యని అని చెప్పి ఆయన కొంచెం ఏమైనా సరే మీరు నేర్పి తీరాల్సిందే అని, లేదు మహారాజా మీకు అది వర్తించదు అని మహాత్ములు చెప్తుంటారు. చెబితే కాదు కూడదు, నేర్పిస్తే కానీ కుదరదని నేర్చుకున్నాడండి. నేర్చుకున్నది వేటకెళ్ళినప్పుడు రోజు ఆడుతున్నట్టు వేటే కదా, వెళుతున్నటువంటి వేటే కదా. ఒకరోజు మన శ్రవణ కుమారుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు అందరు అయితే వాళ్ళిద్దరూ యాత్ర చేయించమంటే కావిళ్ళు వేసుకొని ఇద్దరిని కాశీయాత్ర అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. వస్తుంటే దారిలో ఆ తల్లిదండ్రులిద్దరికి బాబు దాహం వేస్తుంది మాకు అన్నారు వాళ్ళు తల్లిదండ్రులు. వారికి బాబు నేత్రాలు లేవు కదా, ఒక చోట పెట్టి తండ్రి మీరిద్దరూ ఇక్కడ ఉండండి నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను అని తీసుకువెళ్ళాడు. సన్నమూతున్నటువంటి ఒక ఇప్పుడు మన భాషలో సీసా, అప్పుడు కుండలు ఉండేవి లేని ఇలాంటి సీసాలు అసలు వాళ్ళు చూసుకుండా ఉండరు. మళ్ళా ప్లాస్టిక్ సీసాలు ఇవి చూసుంటారు వాళ్ళు, చూసుంటారు, అది మనకే వచ్చింది ఇప్పుడు. రోగాలు రావడానికి కారణం అదే కదా. సరే చిన్న ముందు ఉన్నటువంటి కుండ తీసుకువెళ్ళాడు. కుండ తీసుకువెళ్ళి నది దగ్గర ఆయన ఏం చేస్తున్నాడు, నీళ్లు ముంచుకుంటున్నాడు. ముంచుకుంటూ ఉంటే అక్కడ అది చిన్న ముందున్నటువంటి కుండని నేలలో ముంచితే ఎలాంటి శబ్దం వస్తుంది, కుక్క లేడీ ఇవన్నీ నీళ్లు తాగుతాయి చూడండి, నాలుకతో నీళ్లు తీసుకుంటాయి, నాలుకతో నీళ్లు తీసుకుని లోపలికి మింగుతూ ఉంటే ఆ శబ్దం వస్తుంది. ఆయన సన్నటి మూతి చేత నీళ్లు పడుతుంటే ఆ శబ్దం వస్తుంది. ఇప్పుడు ఈయన దగ్గర ఉంది కదా దశరథ మహారాజు దగ్గర శబ్దవేది బాణం, వెంటనే ఈ శబ్దవేది బాణాన్ని వదిలాడు. కానీ ఆ గురువు గారు చెప్పారట దశరథ మహారాజుకి, ఎంతో అవసరమైతే తప్ప ఇది వదిలిపెట్టకు మహారాజా, మీరు తొందరపడతారేమో, తొందరపడితే మీకే మళ్ళా కష్టం వస్తుంది, అందుకని ఎంతో అవసరమైతే కానీ దాన్ని ఉపయోగించకండి అని కూడా చెప్పారట. కానీ ఈయన ఏంటంటే అప్పుడు ఆ వేట మీద ఉండే అది కూడా ఒక పెద్ద వాళ్ళకి ఛాలెంజ్ అంట రాజులకి, దాని మీద అదేదో నీళ్లు తాగుతుంది అని ఇంకోటి కూడా చూడడానికి కూడా కొంతమంది ఉపయోగించడం ఉన్నాయి కదా మంత్రశాస్త్రాలని, అందుకని దశరథ మహారాజు వదిలేడు. వదిలేసరికి అది వెళ్ళి ఎక్కడ తగిలింది, శ్రవణ కుమారుడికి తగిలి. వెంటనే తల్లి తండ్రి అంటూ ఆయన పడిపోయాడు. ఏదో దారుణం జరిగిపోయిందని దశరథ మహారాజు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ కుమారునిక చావు బ్రతకుల్లో ఉన్నాడు. అయ్యో మునికుమారా, నువ్వని నేను గుర్తించలేదు, నేనేదో లేడీ నీళ్లు తాగుతోంది అనుకున్నాను నేను, అందుకే నేను బాణం వదిలిపెట్టాను ఆ నీళ్లు అంటే నువ్వు ఆ బాలుడు అంటాడండి శ్రవణ కుమారుడు, అయిందేదో అయిపోయింది మహారాజా, ప్రతి జీవితానికి వెళ్ళిపోయే రోజు ఏదో ఒక వంక వస్తుంది, ఏదో ఒకటి జరగకుండా పోదిది, అందుకని ఎప్పుడొకప్పుడు పోవాల్సిన వాళ్ళమే తప్పదు, అందుకని నాకు వచ్చింది. కానీ మా వృద్ధ తల్లిదండ్రులు కనుచూపులేక అక్కడ దాహం దాహమని వాళ్ళు పాపం అక్కడ ఉండిపోయారు, వాళ్ళకి ముందర వెంటనే ఈ నీరు తీసుకువెళ్ళి వారికి ఇవ్వండి, వారి ప్రాణాన్ని నిలబెట్టండి అన్నాడు. అంటే మన వయసుతో రాదండి త్యాగం, వయసుతో వస్తుందా త్యాగం, ఎన్ని ఎంత వయసు వచ్చినా 90 సంవత్సరాలు వచ్చినా ఇంకా బతికితే బాగుంది అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, బ్రతుకు మీద అంత ఉంటుంది ఆశ. కానీ ఆ పిల్లవాడు చెప్పినటువంటిది మనకి కూడా ఆదర్శం, ఎప్పుడో అప్పుడు పోక తప్పదు, పోవాల్సిందే. అది ఈ విధంగా భగవంతుడు జరిపించాడు. అయిపోయింది అయిపోయింది మీ తర్వాత కార్యక్రమం అని ఎంత త్యాగము, దాని దగ్గర కూర్చోమని కూడా అలా నాకు ఇంత పని చేసామని కోపం కూడా తెచ్చుకోవాలా, ఎంత శాశ్వతంగా ఆ మునికుమారుడు కాబట్టి సత్వ గుణ ప్రధానంగా మా తల్లిదండ్రులకి దాహం తీర్చు అని చెప్పి ప్రాణం వదిలేస్తాడు. వదిలేస్తే ఈ దశరథ మహారాజు ఆ నీటిని తీసుకొచ్చి ఇప్పుడు పలకరించి నీళ్ళు ఇవ్వాలి తల్లిదండ్రులకి. వాళ్ళు ఏమైనా సామాన్యులా, వాళ్ళకి వినికిడి ఎప్పుడు, ఒక ఇంద్రియం ఎప్పుడైతే మనకు లోపం అవుతుందో భగవంతుడు ఇంకో ఇంద్రియానికి బాగా శక్తిని పెడతాడట భగవంతుడు. ఎలా పలకరించడం అని వెళ్ళి స్వామి మంచినీరు తీసుకొచ్చానన్నాడు. శ్రవణ కుమారేడి, నా బిడ్డ ఏడి, నా బిడ్డ ఏమైపోయాడు అని ఆమె ఆదుర్ద పడిపోతున్నారు. వాళ్ళ దాహం ఏంటిలా, నిజంగా మనం చూద్దాం ఒక ఆవేదన కలిగినప్పుడు దాహం మర్చిపోతాం, దాహం ఎక్కడిది, గతమావన్ని తర్వాతే వస్తాయి కదా, నా కుమారుడు ఎక్కడ, నా కుమారుడు ఎక్కడ అంటున్నారు వాళ్ళు. వెతుక్కుంటున్నారు ఇట్లా వెతుక్కుంటుంటే దశరథ మహారాజు అప్పుడు చెప్పాడు, స్వామి నేను చాలా చేయరానటువంటి పని చేసి వచ్చాను, నేను మృగము నీళ్లు తాగుతోంది అనుకుని ఆ శబ్దానికి నేను బాణం వదిలేసరికి పిల్లవాడు లేకుండా అయిపోయాడు, అందుకని మంచినీళ్ళు మీకు ఇమ్మన్నాడని తీసుకొచ్చానని పాప చెప్తారాయన. చెప్పేసరికి వెంటనే వాళ్ళకి ఇంకా దాహం కావాలా, వెంటనే ఇద్దరూ కూడా నా కొడుకుని నువ్వు వధించావా, నువ్వు కూడా అప్పటికింకా దశరథ మహారాజుకి పిల్లలు లేరండి, అప్పటికి దశరథ మహారాజుకి ఇంకా పిల్లలు లేరు అంటే ఇప్పటికి శాపం తనకి వరం అవుతోంది ఇప్పుడు ఇక్కడ, అది మీరు గమనించాల్సి. వెంటనే అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మేము ఏ పుత్రశోకంతో మేము చనిపోతున్నామో అలాగే నువ్వు కూడా పుత్రశోకంతో మరణించుగాక అని చెప్పి శాపం పెట్టి ఇద్దరు ఒకసారి ప్రాణం ఇచ్చిపెట్టేస్తారు. దానికి ఇప్పుడు దశరథ మహారాజుకి అంతకు ముందు పిల్లలు లేరు, ఇప్పుడు ఆశ వచ్చింది ఏమని
పిల్లలు కలుగుతారు,
తప్పకుండా సంతానం ఉంది ఇప్పుడు. అందుకని ఇక్కడ సుఖము నీదయా దుఃఖము నీదయా, మానము నీదయా అవమానము నీదయా. అందుకు ప్రతిదీ కూడా కారణం ఉంటుంది. ఏదో మన కర్మలు ఎక్కడికి పోతాయండి? ఎందుకంటే మన జన్మే కర్మతో కూడి కదా వచ్చింది. మనకి విశేషమైన మానవ జన్మ వచ్చినా కూడా అక్కడ పుణ్యకర్మను ఎంతో ఆర్జించుకున్నాం కాబట్టి మనకి ఈ ఉత్కృష్టమైన మానవ జన్మ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా మన జీవితంలో మన కర్మకొల్లే మనకి ఎన్నో ఎన్నో మనం తటస్థ పడుతున్నాయి, మన ఎదుట పడుతున్నాయి. కానీ మనం ధర్మప్రభు అయినటువంటి భగవంతుని ఆశ్రయించామనుకోండి, ఆ కర్మ ఎంతో మనకి దెబ్బ తగలాల్సింది. మా గురుదేవులు చెప్తుండేవారు, కాలు విరగాల్సిన చోట ఎదురు దెబ్బతో నీకు పోతుంది. కాలు విరగాల్సిన చోట కర్మ కాలు విరగాలి, కానీ ఎదురు దెబ్బతో నీకు పోతుంది. అంతేకాదు, ఒక ఆయన అడిగారు మా గురుదేవుల్ని, ఏమండి గురువుని ఆశ్రయించిన తర్వాత కూడా ఇంకా అటువంటి కర్మలు ఉంటాయా అని అడిగారు. ఉండకుండా ఎక్కడ పోతుంది? నువ్వు జీవిస్తున్నావు కదా, కర్మ ఉంటుంది, కానీ కర్మ తేలికగా జరిగిపోతుంది. కర్మని దాటాల్సిందే, కర్మను అనుభవించాల్సిందే, కానీ తేలికగా పోతుంది. ఇంకోటి కూడా చెప్పారు, ఇంకా మన సాధన కనుక పటిష్టంగా ఉంటేటండి మనకి కళ్ళలో ఒక స్వప్నంలాగా కనిపించి కూడా కర్మ జరిగిపోతుంది. స్వప్నంలో స్వప్నం అనుభవించేది మనమే కదా, అందుకని స్వప్న రూపంలో వచ్చి కూడా కర్మ జరిగిపోతుంది అని మహాత్ములు చెప్పారు మనకి. అందుకని ఇక్కడ ఎలాగా ధర్మము నీదయ, అర్థము నీదయ, కామము నీదయ, మోక్షము నీదయ, అలాగే తనువు నీదేనయ, ధనము నీదేనయ, మనస్సు నీదేనయ, నా సర్వస్వము నీదయ. మనందరం అంటలా, మనందరం అంటూనే ఉన్నాం. దేంతో అంటున్నాం? నోటితో అంటున్నాం, హృదయమారా అనగలుగుతున్నామా? మనది కానప్పుడు మనది కానప్పుడు మనం కూర్చున్న కుర్చీ మీద మనకి ఎంతకండి ఎంత అభిమానం? టికెట్ కొని ట్రైన్ ఎక్కుతాం, ఎక్కిన తర్వాత ఎవరో పాపం తెలియక మన సీట్లో ఎవరో కూర్చున్నారు, మనం కొంచెం చదువుకున్నామేమో చూసి ఇది నా సీటు అనుకున్నాం. అనుకున్న తర్వాత వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సీట్ నాదండి అంటారు. పాపం పెద్దవాళ్ళు ఎవరు, అవును అయ్యా మెల్లగా లేస్తారు, నీదా ఇది అంటారు. అనుకునే లోపల మనకి ఎంత కంగారు వచ్చేస్తుందో, అదేదో మనకే రాసి పెట్టున్నట్టు. ఇంతకీ గుంటూరులో ఎక్కి పెద్దవాళ్ళు దిగుతామేమో, దానికి కూడా ఇంతలాగా మన ఆవేదన పడాలా? ప్రతిదీ నాది 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 అనేటువంటి మమకారము, నేను అనేటువంటి ఈ తొక్కుతో కొన్నటువంటి నేను అనేటువంటి అహంకారము, ఈ అహంకార మమకారాలే మనకి ద్వైతమే అద్వైతానుభూతిని దూరం చేస్తుంది. అందుకని ఈ కీర్తనలో మీరు విన్నారో లేదో మూడు రకాలుగా పాడుకున్నాం మనం. జగమే నీదయా సర్వము నీదయా, నీదయలే నిదే ఏదియులే నీదయ, జగము నీదేనయా సర్వము నీదేనయా, నీది కానిది ఏదియులేనేలేదయా. రెండు, జగము నీవేనయా సర్వము నీవేనయా, నీవు లేనిదే ఏదియులేనేలేదయా. అంటే కర్మ భక్తి జ్ఞానం అనేటువంటివి ఈ మూడు విషయాల్లో కర్మను ఆచరిస్తున్నటువంటి వాడు నీ దయ, ఇదంతా నీ దయ నీ దయ నీ దయ లేకుండా ఏం జరుగుతుందయ్యా? కర్మిష్టి ఎప్పుడు భగవంతుని అలా ప్రార్థిస్తూ తను గట్టెక్కగలడు. అలాగే భక్తి కలిగినటువంటి వాడు ఏమంటారు? నీదేనయ్య. ఏమండి మనకి తిన్నడు ఏం చేశాడు? తిన్నడు ఎవరో ఒక పూజారి వచ్చి చెట్టు కింద ఉన్నటువంటి ఈశ్వరుడికి అభిషేకం చేస్తుంటే ఆచవిని ఆచవిని విన్న మాటకి ఓహో దేవుడు అన్నమాట, దేవుడి కంటే ఇలా పూజ చేయాలన్నమాట, ఓహో అభిషేకం చేయాలి, తర్వాత పువ్వులు వేయాలి, తర్వాత తెచ్చినవి నైవేద్యం పెట్టాలి. ఏం తెచ్చారు, ఏం పెట్టారు, ఇవి పట్టలేదు ఆయనకి అని అడిగి కదండి. అది చూసి ఏం చేశాడు తర్వాత, ఓ ఆ పెద్ద ఆయన అలా పూజ చేసి వెళ్ళాడు కాబట్టి నేను కూడా పూజ చేసుకోవచ్చు అని తన ప్రయత్నం తనం చేశాడు. ఏం చేశాడు, వెళ్ళి గబగబా ముందుగా నేర్చినటువంటి వేటాడాడు. ఒక మంచి అడవి పంది మాంసం పెట్టుకున్నాడు. ఆ అడవి పంది మాంసాన్ని ఒక ఆకులో పెట్టుకున్నాడు, ఆకు చేత్తో పట్టుకున్నాడు. పైపెచ్చు అది ఎంత బాగుందో అని కూడా కాల్చి మరీ చూసి కొంచెం తిని బాగుందన్న పోర్షనే పెట్టుకున్నాడు చేతి. తర్వాత ఇప్పుడు పూలు ఆకులు పూచేశాడు కదా, పువ్వులు ఆకులు అవన్నీ కూడా చేత్తో పట్టుకున్నాడు. రెండు చేతులు నిండిపోయినాయి. ఇప్పుడు స్వర్ణముఖి నదికి వెళ్ళాడు. మరి ఆయన అభిషేకం చేయడానికి ఎట్లా, ఇప్పుడు ఆయనకి తెలీదు ఇది చేయవచ్చు ఇది చేయకూడదని. అందుకు వెంటనే వెళ్ళి నోటితో పుక్కిడి పట్టుకున్నాడు, నోటితో పుక్కిడి పట్టుకున్నాడు. నీళ్లు పట్టుకుని ఆ శివుడి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎందుకంటే అన్ని తెలిసి చేయటంలా విన్న వినికిడి మీద భగవంతునికి ఆరాధన చేయాలని తప్పన అక్కడ. వెంటనే భగవంతుడి దగ్గర చూసిన తర్వాత ఆ పెద్ద ఆయన రాగానే అంతకు ముందున్నటువంటి ఆకులు పువ్వులు అవన్నీ తీయడం చూశాడు కదా, ఇప్పుడు ఎలా తీయాలి అనుకున్నాడు. రెండు చేతులు నిండా ఉంది, నోటితో నిండా ఉంది. అప్పుడు కాలితో ఆ నిర్మాల్యాన్ని తొలగించాడు. కాలనే దృష్టానికి లేదు అక్కడ, అది ఆ కాలుతో ఉన్న నిర్మాల్యాన్ని తుడిచాడు. తుడిచిన తర్వాత అభిషేకం చేశాడు, నోట్లో ఉన్నటువంటి నీటితో అభిషేకం చేశాడు. చేసిన తర్వాత ఈ చేతితో పూలు ఆకులు పట్టుకున్నాడు కదా, అవి పూజ చేశాడు, అవి పెట్టాడు. ఆఖరికి ఓం నమ శివాయ అనే పంచాక్షరి కూడా ఆయనకి తెలియదు. కానీ ఆరాధన ఎలా చేశాడు అంటే తనను మరిచి ఉన్నది నీవే అనేలాగా చేశాడు. చేసి వెంటనే తీసుకొచ్చినటువంటి తనకి తెలుసున్నటువంటి ఆ మాంసాహారాన్ని నివేదన పెట్టాడు. దానికి ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు ఏం చెప్పారు, మార్గా వర్ధిత పాదుక పశుపతే అంగస్య పూజాయతే గంధోషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతం సాయతే. శివుడు భక్తావతంసు, భక్తుడికే తన సర్వస్వము కూడా అర్పించినటువంటి వాడండి శివుడు. ఆ తర్వాత చూశాడండి స్వామి ఎలా అభిషేకం చేశాడు, మార్గావర్తిత పాదుక, ఆ పాదుకని ఏం చేశాడు, నిర్మాల్యం తీశాడు. తీశాడు కదా, మార్గావర్తిత పాదుక పశుపతే అంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం, నోటితో పట్టుకున్నటువంటి నీళ్ళతో అభిషేకం చేశాడు అక్కడ ఆయన. గండూషాము నిషేచనం పురరిపోహో అంటే పురారి ఏది, పురరిపో దివ్య అభిషేక అయింది, అభిషేకం చేశాడు. కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహార అయింది, నవకాయ పిండి వంటల కన్నా ఎక్కువగా ఉందట శివుడికి భక్తి. కిం ఎంత భక్తి అక్కడ, తనను మర్చిపోయాడు, తనుగును మర్చిపోయాడు అక్కడ. భక్తి కిం కరోతి అహో భక్తావతంసాయతే, భక్తావతంసుడైనటువంటి ఆ ప్రభువు ఏమని చెప్తాము, భక్తియే ప్రధానమంత. ఆయనకి భక్తి అలా ఉంది నిండుగా మెండుగా, అంతతో ఆగాడా. ఇప్పుడు ఈశ్వరుడేమో కింద ఉన్నాడు, కన్నప్ప ఎక్కడున్నాడు, ఎంత పైనకి కూర్చున్నాడండి ఆయన. అంటే భగవంతుడు ముందా భక్తుడు ముందా, మనందరం అంటాం ఏమని, భగవంతుడే ముందండి అని. కానీ భగవంతుని బాగా గుర్తించాలి తెలుసుకోవాలంటే ఒక భక్తుడు ఉండాలి. ప్రతి చోట చూడండి, ఎక్కడో చోట మనకి తెలుసుకోవట్లేదు కానీ ఎవరో ఒక భక్తుడు ఉంటాడు అక్కడ. మరి వెంకటేశ్వర స్వామి దగ్గర బావాజీ లేడు, అలాగే ఒకలమదల్ లేదు, ఎంతమంది ఉన్నారు అక్కడ భక్తులు, ఎంతమంది ఉన్నారు, భక్తులందరూ పూజించితే వాళ్ళందలా పూజ చేశారన్నమాట, అంత భక్తిగా ఆరాధన చేశారన్నమాట అనుకుని మనకు కూడా అందుకుని తిన్నది ఎంత భక్తి అండి ఇక్కడ. ఆయన అప్పుడు చూశాడట, చూస్తే మరి లింగం గుండ్రంగా ఉంటుంది కదా, కళ్ళు కనిపించట్లా, మొహం లేదుగా అక్కడ, మొహం లేదుగా కనిపించడం లేదు కదా, కనిపించకపోయేసరికి అయ్యో కన్ను లేదే స్వామివారికి, మనకైతే కన్నుంది చూస్తున్నాము, స్వామివారికి కన్ను లేదే అని ఆలోచించాడా? అయితే ఎవరైనా కన్నిస్తారా అని ఎవరి దగ్గరికైనా వెళ్ళాడా? వెళ్ళలా, చేతిలో బాణం ఉంది కదా, బాణంతో ఒక కన్ను పెరిగాడు, ఆ కన్ను అస్తాను అంటే నొప్పిని కూడా జయించాడండి, శరీర దృష్టిని జయించాడు ఆ మహాప్రభు. ఎవరు ఆ మహాభక్తుడు? ఏది ఆ బాణంతో కన్ను పెరికాడు, కన్నును పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన అంతకన్నా భక్తవతంసుడు కదా, రెండో కన్ను అమ్మట కన్ను స్థానం నుంచి రక్తం రావడం మొదలు పెట్టింది. అంటే మనం ఎంత ఆశ్రయిస్తున్నాము, మనం ఎంత పవిత్రమైన భక్తిని మనం కలిగి ఉన్నాము అని భగవంతుడికి వంటి లీలలన్నీ చూపించినటువంటి చాలా చోట్ల ఉంటుండే. వెంకటేవి ఒక కన్ను తీసుకువెళ్ళి ఆ కన్ను చోట్ల పెట్టుకున్నాడు. ఇప్పుడు రెండో కన్ను రేపు నుంచి రక్తం వస్తుందంట. అవును కదా, మనకి రెండు కళ్ళు ఉన్నాయి, ఆయన ఇప్పుడు ఒక్క కన్నే కదా పెట్టాను అని, అయ్యో పాప రక్తం వస్తుంది కన్నమాట అని ఇప్పుడు ఈ కన్ను పెరకపోతూ అనుకున్నట్ట. మరి ఇప్పుడు రెండు కళ్ళు తీసేస్తే ఆ స్థానం ఎక్కడ గుర్తించాలి కదా అని వెంటనే ఆయన కాలుతో ఆ బొటన వేలిని అక్కడ ఆనుమాలుగా పెట్టుకున్నాడట. ఎక్కడ శివలింగం దగ్గర ఆనుమాలుగా పెట్టుకుని ఇలా కన్నుని పెరిగి ఆ కన్నును కూడా పెట్టాడట. అనుకుని ఏమయ్యాడు, తిన్నాడు, కన్ను అప్ప అయ్యాడు, కన్నుల ఇచ్చినటువంటి అప్పయ్యాడు. ఎవరికి ఇచ్చాడు కన్నులు? ఆ సదాశివుడికి, సర్వేశ్వరుడికి ఇచ్చాడు కన్నుల్ని. ఇస్తే సర్వేశ్వరుడు ఏం చేశాడు, అక్కడ కాళహస్తేశ్వరుడు ఏం చేశాడు, జ్ఞాననేత్రాలను ప్రసాదించాడు. జ్ఞాననేత్రాలను ప్రసాదించాడండి అక్కడ. అందుకని అక్కడ భక్తికి నిజమైన భక్తే గనక మనలో ఉంటే నమ్మకము అన్నారు దాన్ని, ఆ నమ్మకము. మన నమ్మకం ఎలా ఉండాలంటే సడలనిదై ఉండాలి, విశ్వాసము సడలకుండా ఉండాలి. సడలని విశ్వాసం ఉంటేనే అది భక్తి. భక్తి యొక్క పరాకాష్ఠయే జ్ఞానము, జ్ఞానం యొక్క పరాకాష్ఠయే ముముక్షత్వం, మోక్షం. దానికి మా గురుదేవులు చెప్తుండేవారు, నాగార్జున సాగర్ డాము డాములు ఉంటాయి కదా, నీటినంతని గట్టిగా బంధిస్తేనేగా నీరంతా అవతల ఒడ్డు నుండిపోతుంది కదండి. ఇక డాములు ఉన్నాయంటే, ఇప్పుడు నాగార్జున సాగర్ డామ్, అలాగే కొన్ని కొన్ని డాములు ఉన్నాయి కదా, మైసూర్లో కూడా ఉంది కదా, అన్ని చోట్ల మనకి కూడా ఉన్నాయి కదా, కృష్ణానదికి గోదావరి నదికి. ఆ డాములు ఎట్లా ఉండాలి అంటే, అవతల వచ్చినటువంటి నీరు వాళ్ళు వదిలితే తప్ప దాంట్లోంచి యువతలకి రావడానికి వీల్లేదు. అంత పటిష్టంగా గోడలు కట్టి ఆ డాముని అలా అమరుస్తారు. దానిలో ఒక బీట్ ఇచ్చింది అనుకోండి, గోడ బీట్ ఇచ్చి బీట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు బీటే కదా ఇచ్చింది అని దానిని చూడలేదనుకోండి, పట్టించుకోలేదనుకోండి, దాని జాగ్రత్తలు తీసుకోలేదనుకోండి, ఆ సన్న బీటు ఆ అవతల ఉన్నటువంటి నీటి ఫోర్స్ కి ఏమవుతుంది, అది ఒకనాటికి ఆ డామినే కూల్చే స్థితికి వస్తుంది. జరిగాయి మనకి కొన్ని, అలా జరిగాయి కూడా. అందుకని చిన్నదే కదా వీటి, చిన్నదే కదా అని అక్కడ అవలక్ష్యం చేయకూడదు. అలాగే మనలో కూడా విశ్వాసము, విశ్వాసంలో ఇప్పుడే కదా నాకు భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి భావన వచ్చింది అని మనని మనం వెనకేస్తూ రాకూడదట. ఏ భగవంతా, ఎందుకయ్యా ఇటువంటి ఆలోచన ఇస్తున్నావు నాకు, నువ్వే పర్మనెంట్, నువ్వే ప్రభువు అయ్యా, నువ్వే సర్వవ్యాపకుడివి, నువ్వు లేకపోతే ఈ ప్రపంచం ఎక్కడిది, నేను ఎక్కడ వాడి. ఇలాంటి మనకి ఎవరు నేర్పించారు అని మా గురుదేవులు చెప్పారు, అది కరెక్ట్. అది తర్వాత మా స్కూల్ పిల్లల్ని ఒకసారి డామ్ చూపించడానికి తీసుకెళ్ళాం. మనకి గురుకులం ఉంది, అది 10th వరకు మనకి స్కూల్ ఉందండి ఆశ్రమంలో. అందుకని వాళ్ళని ఏంటంటే సమ్మర్ స్కూల్ తెలుస్తుంటాం, సమ్మర్ క్లాసుల్లోనేమో భగవద్గీత, ఉపనిషత్తులు, పూజా విధానం ఇవన్నీ నేర్చుకుని వాళ్ళ చర్చ చేయిస్తుంటాం. వాళ్ళంతా ఇప్పుడు తయారైతే కదండి, రేపటి పౌరులు, నేటి బాలలే రేపటి పౌరులు కదా, అలా చేస్తూ ఉంటాం. అలా చేస్తూ ఉండగా ఆ పిల్లల్ని నేను ప్రతి ఇయరు ఎక్కడో చోట తీసుకెళ్ళి ఏదో ఒక క్షేత్రం చూపించడం చేస్తూ ఉంటా. సమ్మర్ మరి ఖాళీ రోజులు కదా, నీ ఏ బంధువులు ఇళ్ళకో వెళ్ళిపోకుండా ఎక్కడికో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళతో వెళ్ళిపోకుండా మనల్ని ఆశ్రయించి వచ్చారు కాబట్టి మనం చూపించాల్సిన ధర్మం ఉంది కదా. అందుకని ఒకసారి నేను నాగార్జున సాగర్ డామ్కి తీసుకెళ్ళా. ఒకసారి వాళ్ళు మా గురుదేవులు ఉపన్యాసం బోధ వినున్నారు. వెళ్ళగానే అక్కడ ఒక తలుపులోంచి ఫోర్స్గా నీరు వస్తుంది. నేను కూడా చూడలా. ఆ పిల్లలు ఒక్కసారిగా కేక పెట్టి అదిగో బాబుజీ చెప్పింది, ఏది చిన్న బీట్ ఇస్తే పట్టించుకోకపోతే తలుపుల్లో పడగొట్టుకొస్తుంది అన్నారు కదా, అదే ఇది అన్నారండి. అంటే నాకేమనిపించిందంటే నా గురుదేవులు ఆ పిల్లల్లో చేరి నా కళ్ళు తెప్పించారనిపించింది. ప్రతి చోట గురువుల వాక్కుని మనం అలా దర్శిస్తూ ఉండాలి. మన జీవితం ఆ స్థితిలో ఉంది ఇప్పుడు. గురువుల మాటని మనం శిరస్సు వంచి ఆ మాటల్ని వారి వాక్యాల్ని మనం ప్రపంచంలో దర్శిస్తూ ఉండాలి. మాయ ఎలా తాండవం చేస్తోంది, మాయను మాయబారిన పడకుండా మనం ఎలా రక్షింపబడాలి అనేటువంటిది ప్రతి విషయంలో మనం దాన్ని గమనిస్తూ ఉండాలి. లేకపోతే చిన్న పుణిచి ఎన్నేళ్ళు గడిచిపోయినాయండి, మనకి మనమే ఆశ్చర్యపోతున్నాం. ఇన్నేళ్ళు వచ్చాయి ఈ దేహానికి, ఏంటి సాధించింది, ఇంకెంత సాధించాల్సింది ఉంది. ఆ ప్రభువు దయను మనం పట్టుకోలేకపోతున్నామే అని మనం ఎప్పటికప్పుడు. అందుకని నీ దయ అన్నప్పుడు కర్మ కర్మిష్టి నీ దయ అని వంట చేయండి ఎంత బాగుంటుందో. అది కూడా నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. మా గురుదేవులకి వంట చేసి పెడుతుండేదా, స్వామివారిని అలా తలుచుకుంటూ చేస్తేనే ఆహారం బాగుండేది. కానీ అలా తలుచుకోకపోతే నేను అందులోంచి మిరపకాయలు అన్నీ కూడా ఏరి పారేసిన మా గురుదేవుల దగ్గర వడ్డించగానే వచ్చేది మిరపకాయ వెంట్రుకలండి. నాకు అనిపిస్తూ ఉండేది ఏదో నేను ఏరాను అనుకున్నాను, అహమేదో వచ్చి ఉంటుంది నాకు. అందుకనే నా గురుదేవుడికి వడ్డించగానే రాకూడని వచ్చాయి అక్కడ. అందుకని మనస్సు పెట్టి భగవంతుని తలుచుకుంటూ మనం గనక చేసుకుంటే అది ప్రసాదం అయిపోతుంది. భగవంతుడు అక్కడికే వచ్చి తింటాడు, మనం పెట్టాలే కానీ తప్పకుండా. అందుకని కర్మిష్టి అయినటువంటి వాడు నీ దయ నీ దయ నీ దయ నీ దయ అంటా నీ దయ అనుకుంటూ గుర్తిస్తూ వెళ్ళాలి. భక్తి కలిగినటువంటి వాడు ఎవరికి చేస్తున్నా, నీదేనయ్యా ఇది, ఇది నీదేనయ్యా, నీది కాకపోతే ఎవరిదయ్యా, నీదేనయ్యా. జ్ఞాని ఏమనుకుంటాడు, నీవే నీ సర్వవ్యాపకమే, జగమంతా నీవేనయ్యా, నీవు లేనిదే ఇది లేదయ్యా. అందుకని అట్లాగా మనం ఆరాధించేటువంటి భగవంతుడి అటువంటి దైవత్వాన్ని గుర్తింపజేసేటువంటి గురు దేవుల్ని మనం ఎప్పటికప్పుడు మనం ఆ పాదం విడిచిపెట్టకూడదండి. మన ఆ పాదము మన హృదయానికి. స్వామి చెప్పారు కదా భగవద్గీతలో, ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశి అర్జున తిష్టని. ఎవరు చెప్పారు, మన ఇంటి పక్క వాడో ఇంటి ఎదుటి వాడో దారిన పోయేవాడో చెప్పలేదు కదా. సాక్షాత్ కృష్ణ భగవానుడే చెప్పాడు. ఏమని, ఈశ్వర సర్వభూతానా, సర్వభూతములకు ఈశ్వర ఈశ్వరుడే. ఉద్దేశే తిష్టతి, హృదయ దేశమునందే కూర్చుని ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అక్కడ కూర్చుని ఆయన, బ్రాహ్మయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. యంత్రం అంతా పెట్టుకోవచ్చు కానీ దాన్ని తిప్పడానికి ఏది ఆధారమైంది, అక్కడ కరెంట్ ఆధారమైంది. ఆ కరెంట్ కనిపించకుండా ఉండి ఆ మిషన్ని ఎలాగైతే నడిపిస్తుందో. అలాగే మనం ఇంకా దగ్గర అర్థం తెచ్చుకోవాలంటే, మనం బండి వేసుకెళ్తున్నాం అనుకోండి, బండి వేసుకెళ్తూ ఉంటే చక్రాలు తిరుగుతూ ఉంటాయి, కానీ చక్రాలకి అనుసంధానం చేసినటువంటి ఇరుసు మాత్రం తిరగదు. ఇరుసు తిరిగితే చక్రం తిరగదు, చక్రం తిరిగితే ఇరుసు తిరగకూడదు. అందుకని తిరగకుండా మనకి ఆధారమైంది భగవంతుడు అయినటువంటి వాడు. రామయం సర్వభూతాన్ని యంత్రాలుడాని కాబట్టి అది అక్కడ. అందుకని ప్రభు నీవు లేకపోతే ఏదీ లేయా, నీవు ఉంటేనే ఇదంతా ఈ ప్రపంచం అంతా ప్రకాశిస్తోంది. గురు అనేటువంటి శబ్దం అండి, దేవుడు అంటే దివ్యత ఇది దేవ, దేవుడు అనేటువంటి వాడు. కానీ దైవత్వాన్ని కూడా సిద్ధింపజేసేవాడు కనుక మనకి ఆశ్రయం ఇచ్చినటువంటి మహాత్ములు గురుదేవులయ్యారు. ఏ దేవులు, గురుదేవులు. గురు అంటే అక్కడ గొప్ప దేవుడు అని, గురుదేవుడు అనేటువంటిది గొప్ప దేవుడని. ఇటు ఇటువంటి గురు పరంపరకి కూడా మనం చదువుకుంటున్నాం కదా, నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర పదాశీష్యం శంకరాచార్యం. ఆ తర్వాత ఇప్పుడు గురు పరంపర వస్తుంది, ఇంకా జరుగుతూనే ఉందిగా. ఇప్పుడు కాలం వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఆ గురువుని ఆశ్రయించి ఎంత లబ్ధి పొందటల్లా. అందుకని ఈ గురు సాంప్రదాయం అనేటువంటిది ఎక్కడ ఆగేటువంటిది కాదు, ఎప్పటికీ కూడా ప్రకాశిస్తూనే వస్తూ ఉంటుంది. వారి అనుగ్రహమే మనని నడిపిస్తుంది, వారి అనుగ్రహమే మనని నడిపిస్తుంది. అటువంటి దయ అనేటువంటి విషయాన్ని మనం అనుగ్రహం అనేటువంటి దాన్ని ఎప్పుడు మనం మర్చిపోవడానికి వెళ్ళలేదు. కానీ కొంత సమయమైనా మనం గురువుల సన్నిధిలో మనం ఉండేలాగున మనం ఏర్పాటు చేసుకోవాలి. సంసారులే, గృహస్థాశ్రమ ధర్మం ఉంది, కానీ గృహస్థులకి కూడా ఒక గురు సాంప్రదాయం ఉంది. ప్రతి చోట కూడా మన పూర్వీకులందరికీ కూడా వారందరూ కూడా గురువుల సన్నిధికి ఏది కావాలన్నా గురువుల చెంతకి పరిగెడుతుండేవారు. ఇటువంటి దశరథుడు కూడా గురువుల చెంతకి పరిగెత్తారా? ఉత్తరకామేశ్వరి యాగం చేయడానికి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? వశిష్ఠుడి సన్నిధికి ఎలా వెళ్ళాడు ఆయన? నాకు ఫారెన్ కార్ ఉంది, ఫారెన్ కార్ వేసుకుని నేనంత గొప్పవాడిని కాబట్టి మంచి బూట్లు వేసుకెళ్దాం అని ఎలా వెళ్ళాడా? నాకు గోలెత్త సైన్యం ఉంది, సైన్యాన్ని తీసుకెళ్దామని అనుకున్నాడా? లేదు. కోరిక తనది ఎప్పుడైతే అయ్యిందో అందుకని తను ఎలా వెళ్ళాడు? చెప్పులు కూడా వేసుకోకుండా, రథము కూడా ఎక్కకుండా వశిష్ఠాశ్రమానికి పాదచారియే వెళ్ళాడు. పాదచారియే వెళ్ళినటువంటి దశరథ మహారాజుకి వశిష్ఠుడు ఎలా ఉన్నాడు? అక్కడ మంచి ముద్రలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, ఆయన ధ్యాన ముద్రలో ఉన్నాడు. వశిష్ఠుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ధ్యానం చేసుకుంటూ ఉంటే గబగబా కంగారు పడ్డాడా? తొందరపడి వచ్చేశాడా? లేదు, అక్కడ ఎదురు చూశాడు. చెప్పుల్లో కాలు పెట్టుకుని వెళ్ళకూడదండి ఆశ్రమాలకి. టైం తీసుకుని టైం ఉందనుకునే వెళ్ళాలి మహాత్ముల దర్శనానికి. వారు దర్శనం మనకి ఇవ్వాలి, వారి దగ్గర మనం సమయం ఎప్పుడు దొరుకుతుందా, వారి యొక్క వాక్కుని మనం వినేట్టుగా ఉండాలి. వారి వాక్కును మనం వినడంలో మనకి ఎంతో, మనకి తర్వాత జరగాల్సినటువంటి కార్యక్రమానికి ఎంతో మనకు ఉపయోగం ఉన్నది. అందుకని వారి బోధ అనేటువంటిది, వారు ప్రపంచం గురించి మాట్లాడరండి. ప్రపంచం గురించి వారికి ఎందుకు మాటలు? మనం ఎంత మునకలైనా ప్రపంచం ప్రపంచమే, ఎప్పటికీ కూడా మాయా ప్రపంచం. అందుకని మనం మహాత్ముల సన్నిధికి వెళ్ళినప్పుడు మన తనువును కూడా మనం మరిచి అక్కడ అది నమస్కారానికి అర్థం ఏంటంటే, నేను ఈ కేజీల మనిషిని, నీ కాలు చాపగలను, కాలు మీద కాలు వేసుకోగలను, నేను రెండు చేతులు కూడా పరిచి నేను నమస్కారం పెట్టగలను, శరీర దృష్టి ఉండకూడదు, ఇవన్నీ బస్తీలు తీసేవాళ్ళకి, ఇవన్నీ కూడా ఏది శరీరం తగ్గించుకోవాలని. ఇప్పుడు యోగా అని యోగ చిత్తవృత్తి నిరోధక దాన్ని అక్కడ కొక్కని దగ్గర ఇచ్చేశారు. కాళ్ళెలా కలుపుతున్నాను, నడువెలా కలుపుతున్నాను, లేకపోతే మెడలా కలుపుతున్నాను, ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఎక్సర్సైజ్ అంటారు. అవునా కదా? అందరూ అర్థం చేసుకోండి, మీకు కూడా అనిపించగలరా? కానీ మనని మనం ఎప్పుడూ ఇబ్బంది పెట్టుకో అవసరం లే. ఇందులో ఉన్న ఉన్నవాడు కూడా పరమాత్మే. కానీ అక్కడ మన భావన పవిత్రమైనటువంటి భావనతో ఉండాలి, మన అంతఃకరణ పవిత్రత చెంది ఉండాలి. అక్కడ మనం ఎక్కడైతే సాష్టాంగంగా నమస్కారం పెడుతున్నామో ఇక్కడ నాదనేది ఏది లేదు, నీదే నీదే అనేటువంటి ఆ ప్రభు నిలిచిపోవాలి మన దృష్టిలో. అది అక్కడ ఏది మనకి మహాన్యాసం చేసుకుని కూడా మహాన్యాసంలో ఆఖరణ మనకి ఏది అష్టాంగం ప్రణమ్య అంటాం మనం అన్నప్పుడు ఉరస శిరస దృష్ట్య మనస వచసాధత వద్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. ఏది మనకున్నటువంటి ఇంద్రియాలన్నిటిని కూడా నీకు నీ సన్నిధిలో నీ తర్వాతే ఇదేది నాది కాదు అక్కడ అలా నమస్కారం పెడితేనే. అందుకనే మహాన్యాసానికి కూడా అర్థం ఏంటంటే దేవుడు గుళ్ళో మాత్రమే లేడు. మహాన్యాస పఠనానికి కూడా ముందు వస్తుంది, నా రుద్రో రుద్రమచ్చయేత్ అని. రుద్రుడు కానివాడు రుద్రాభిషేకానికి పనికిరాడు అని. అందుకని అక్కడ మరి రుద్రుడు ఎలా ఉన్నాడు తాను? అంటే ఈ మహాన్యాసంలో చదువుకునే మంత్రాల ద్వారా ఏది మన నాలుగు దిక్కులు విదిక్కులు పైన కింద మన దేహంలో ఉన్నటువంటి ప్రతి అంగాలు అన్ని కూడా రుద్రుడే అందులో ఉంటుంది. ప్రతి మంత్రంలో ఉంటుంది. అందుకని రుద్రుడు కానివారు రుద్రాభిషేకానికి పరికరం. అలా అభిషేకానికి మనం వెళ్ళినప్పుడు కూడా ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రూపంలో ఉన్నటువంటి రూపం ఎవరు? శివుడు. ఆ శివుని దగ్గర మనం శిరస్సాంచి నమస్కరించుకుని చక్కగా మనం అక్కడ అభిషేకం చేయించుకుంటే అప్పుడు ఫలితం వస్తుంది. అందుకని ఆ భగవంతుని అలా మనం ఏది మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనకు ఉన్నందుకు ఈ దేహం భగవంతుని ప్రసాదించబట్టి ఈ దేహాన్ని నీకే అర్పితం చేస్తున్నాననేటువంటి పరిపక్వమైనటువంటి భావనతో మనం అక్కడ భగవంతుని ఆశ్రయించాము.
గురు కృపాంజలి పాయో ముని పాయో రామ బినా కచ్ జానత నాహి రామ బినా కచ్ జానత నాహి గురు కృపాంజన పాయు మోరి పాయు గురు కృపాంజన పాయు మోరి పాయు రామ వినాకచ జానత నాహి గురు కృపాంజన పాయో మోరే భాయో అంతర రామా బాహర రామా అంతర అంజన పాయో మోరే భాయో గురు కృపాంజన పాయో మోరే భాయో రామ బినా కుచ జానత నాహి రామ బినా జ్ఞానత నాహి గురు కృపా అంజన పాయో జాగత రామ సోమంత రామ జాగత జగద్ రామ
జగత రామ సోమద రామ జగత రామ సోమద రామ సపన మే దేఖా కభీ రామ హీ 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 రామ అనుజన పాయో మరి గురు కృపా అనుజన మరే భాయో రామ బినా కుచ జానత నాహీ రామ బినా కుచ జానత నాహీ గురు కృపా అంజన పాయో మరే పాయో గురు మహారాజ గురు మహారాజ సద్గురు మహారాజ గురు మహారాజ గురు మహారాజ గురు మహారాజ గురుదేవ సద్గురు మహారాజ గురు మహారాజ గురు మహారాజ గురు మహారాజ గురుదేవ సద్గురు మహారాజ గురు మహారాజ గురు మహారాజ గురుదేవ సద్గురు మహారాజ గురు మహారాజ గురు మహారాజ గురు మహారాజ గురుదేవ సద్గురు మహారాజ గురు మహారాజ గురు మహారాజ గురుదేవ సద్గురు మహారాజ గురు మహారాజ గురు మహారాజ గురుదేవ సద్గురు మహారాజ గురుదేవ సద్గురు మహారాజ గురుదేవ సద్గురు మహారాజ గురుదేవ సద్గురు మహారాజ గురుదేవ మనకున్న రెండు చేతులు కూడా మన ఆర్ష సాంప్రదాయం అండి. నేను జపాన్ దేశం వెళ్ళా, వాళ్ళందరూ మన బొట్టు అది చూసి ఇలా అంటాం మొదలు పెట్టారు. అసలు సాంప్రదాయం మనదది. అమ్మో వీళ్ళు మన గుర్తించేశారు, మేము కూడా ఇలా అంటాం మొదలు పెట్టాం. ఎవరికి అనిపిస్తున్నా కూడా ఇది అదేంటి గౌరవం అన్నమాట. అక్కడ థ్యాంక్స్ అన్నట్టు అడిగాదు అన్నట్టు అట్లా. అందుకని ఈ సాంప్రదాయం నమస్కారం అనేటువంటిది మన సాంప్రదాయం. అంతేకాకుండా ఏడుకొండల వాడి దగ్గరికి వెళ్తేనే చేతులు ఎత్తి గోవింద అనాలా, ఈశ్వరు దగ్గర అనకూడదా? అనకూడదండి. ఎక్కడైనా అనొచ్చు, దేహాభిమానం ఉంటేనే మనం అనలేం గోవింద. ఎందుకంటే ఇది పరమాత్మ, ఇది జీవాత్మ. ఈ పరమాత్మ జీవాత్మల యొక్క కలియిక మన సాంప్రదాయం ఏది? నమస్కారం అండి, ధన్యవాదం అండి అంటాం. చూడండి ఎంత గొప్ప సాంప్రదాయం అండి మనది. ప్రతి విషయంతో భగవంతుని అనురక్తి కలిసి ఉంటుంది ఎప్పుడు కూడా. అది ఇక్కడ కూడా కీర్తనలో ఏం చెప్పబడిందంటే, రామ బినా రాముడు లేకుండా, రామ బినా కొంచెం జానతనాయి కొంచెం కూడా తెలియబడేది ఏది లేదు. రాముని వల్లనే మనకి తెలుస్తోంది. రామ బినా కొంచెం జానతనాయి గురు కృప అంజన పాయో, గురుదేవుల యొక్క కృప అనేటువంటి అంజనాన్ని మనం పొందాలి. దానికి ఏమన్నారు మనకి గురుగీతలో, అజ్ఞాన నిమిరాంధస్య జ్ఞానాంజన శిలాకయ చక్షురుమీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మన గురుదేవులు ఏం చేస్తున్నారు, మనకి అజ్ఞానం అనేటువంటి తిమిరని కంటికి పట్టింది. ఇప్పుడు కాంట్రాక్ట్ రేపు చేస్తున్నారు కదా, క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేస్తున్నారు కదా. చేసినప్పుడు ఏముంది క్యాట్రాక్ట్ అంటున్నారు, పొర. మన కంటికి ఒక పొర వచ్చింది, ఆ పొర తీయించుకోడు, అర్థ తెలుగులో మాట్లాడాలి. ఆ పొరని తీసి ఏం చేస్తారు, మనకి లెన్స్ పెడుతున్నారు కొంతమంది, లేదా కళ్ళలోడు పెట్టుకుంటారు కొంతమంది. మళ్ళా లెన్స్ లో బోల్డన్ ఉన్న ఈ దేశాన్ని పెట్టమంటారా, ఏ దేశాన్ని పెట్టమంటారు, బోల్డన్ అడుగుతారు పెద్ద పెద్ద హాస్పిటల్లో. మరి ఇవన్నీ ఈ కంటికే, అదైనా ఈ దేహం ఉన్నంతసేపు కూడా ఉంటుందో ఉండదో. కానీ ఈ జన్మ రాకుండా చేసుకోవాలి అంటే గురుదేవుల పాదాలను ఎప్పుడైతే మనం ఆశ్రయించామో, గురువులు ఏం చేస్తున్నారు అక్కడ, అజ్ఞాన తిమిర అంధస్య జ్ఞాన అంజన శలాకయ. జ్ఞాన అంజనం అనేటువంటి ఆ అంజనాన్ని శలాక చేత ఏం చేస్తున్నారు, చక్షురుల్మీలితం ఏన, మన అంతఃచక్షువుని ఓపెన్ చేస్తున్నారు. మన మనస్సులో ఉన్నటువంటి అంతఃచక్షువుని మనం చూడండి, కళ్ళు మూసుకునే కూర్చుంటాం, కళ్ళే చూడక్కల. అంతకుముందు ఈ మనసు ఎక్కడెక్కడ ఊరొచ్చిందో కళ్ళు మూసుకోగానే రెడీయా అంటాడు మనసుగాడు లోపల. నువ్వు రెడీగా కూర్చున్నావు, నాకు దొరికిపోయావు కదా, ఇన్నాళ్ళు నేను చూస్తున్నాను, నువ్వు ధ్యానానికి కూర్చో, నా పని నేను చేసుకుంటా అని మనల్ని ఎక్కడెక్కడికో తీసుకుపోతుంది. అందినటువంటి అన్ని వైపులకి తీసుకువెళ్ళి మనల్ని అధోగతి పాలు చేయకుండా గురువులు మనం ఆశ్రయించడంలో అహర్ దిశలు కూడా మన గురుదేవులు ఇలా ప్రకాశిస్తున్నారు, అంతగా ప్రకాశిస్తున్నారు, అంతగా తానే అయి ఉన్నారు అనేటువంటి మూలాన్ని నిజాన్ని మనం గుర్తించడం కోసం. అందుకని అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షు ఉన్మీలితం ఏనా తస్మై శ్రీ గురవే నమ. అటువంటి మన జ్ఞాన చక్షువులు ప్రసాదించే గురువులకి నమస్కరిస్తున్నాను అని ఎవరెవరు చెప్తున్నారు, నిన్న మొదలు పెట్టుకున్నాం కొంచెం, ఎవరెవరు చెప్తున్నారు, పార్వతీదేవికి శివయ్య చెప్తున్నాడు. ఏమండి ఇద్దరు భేదమాపోని, పార్వతీ పరమేశ్వరులు ఏమైనా భేదంగా ఉన్నారా, సకల దేహం తీసుకున్నారు కదండి, ఇద్దరు సకల సకం కలిపితే కదా మూర్తి పూర్తి అయింది, అర్ధనారీశ్వరుడు కదా. అమ్మ బయటది కాదు, తను బయటవాడు కాదు, అయినా ఎందుకు తత్వాన్ని తీసుకొచ్చారు, గురు తత్వాన్ని అంటే మనలాంటి వాళ్ళు అర్థం చేసుకోవడం, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని రూపుమాపి అటువంటి జ్ఞానాన్ని మనం పొందింపజేయడం కోసం. అందుకనే చెప్తారు, అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగత ఆధారమూర్తయే బ్రహ్మణే నమః. ఎవరు వీళ్ళందరూ కలిసి అక్కడ పార్వతీ పరమేశ్వరుల్ని ప్రార్థిస్తున్నారు, ఎవరైనా బ్రహ్మ అనేవాడు ఒక్కడే, అది రూపనామక్రియారహితమైనటువంటి వాడు, అంతటినీ ప్రకాశింపచేసేటువంటి అనంత శక్తి స్వరూపం అది. అందుకని అక్కడ ఏమంటున్నాను, అచింత్యము, చింతించడకు ఆలోచించడకు వీలు లేనటువంటిది, అలాగే అవ్యక్తము, ఒక వ్యక్తిగా కనపడకుండా ఉన్నటువంటిది. ఇప్పుడు మనకి విద్యాప్రకాశానందగిరి స్వామి వారు కనిపించట్లే కంటికి, మీలో మన కంటికి కనిపించనంత మాత్రం చేత వారు ఎక్కడికైనా వెళ్ళిపోయారా, ఏమండి వెళ్ళిపోయారా, ఎక్కడికి వెళ్ళగలరు, భక్తుని హృదయాన్ని విడిచిపెట్టి వెళ్ళగలరా, నమ్మిన వాడిది నమ్ముకున్నంత, ఎవరైతే మనం నమ్ముకుంటున్నామో ఆ భగవానుడు మనతో పాటే ఉంటాడు, మనమే అయి ఉంటాడు. అక్కడ కూడా ఇద్దరు ఒకటే అయి ఉన్నప్పటికీ మనకి గుర్తింప చేయటం కోసము ఎంత ఆలోచిస్తే దొరుకుతుంది మనకి. అందుకని అచింత్యము అవ్యక్తము, ఒక వ్యక్తి కాదది, అవ్యక్త రూపము నామరూప క్రియారహితమైనటువంటిది, వ్యక్తం కానటువంటిది. అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణము, అక్కడ గుణాలు లేవు కానీ అలా ఉన్నాడా, నిర్గుణాయ గుణాత్మనే, అమ్మగారు అడిగినట్టు అయ్యగారు చెప్పినట్టు మనకి మళ్ళా ఆ పరమేశ్వరుడే మనకి బోధన అందిస్తున్నాడు. అక్కడ పార్వతీ పరమేశ్వర రూపమే మనకి గురువుల రూపంలో తత్వాన్ని అందజేస్తున్నారు మనకి. అందుకని నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగత్ ఆధారమూర్తయే సమస్త జగత్ ఆధారమూర్తయే. సమస్త జగత్తుకి ఏది ఆధారమై ఉన్నదో సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమ. అటువంటి బ్రహ్మకి నమస్కరిస్తున్నాము అని గురుగీతను మొదలు పెట్టారు. ఎవరు? శౌనకాది మహర్షులు సూతుడి దగ్గరికి వెళ్ళి నైమిషారణ్యంలో అడుగుతున్నారు. కాబట్టి మనకి ఇంత గురుతత్వము అందటం జరిగింది. మనందరం కూడా గురు బిడ్డలమేనండి. ఒక గురుదేవులు మనని వారి దృష్టి ప్రసారం మాత్రమే, వాళ్ళ దృష్టి ఎప్పుడు కూడా మనని చూస్తూనే ఉంటుంది. మా గురుదేవులు అనుకుంటేవారు, నేను చూడలేదు అనుకుంటున్నావేమో, నేను చూస్తూనే ఉన్నాను సుమా. ఎంతండి ఎంత మహానుభావులు చూస్తున్నాను. చూడబట్టే లేకపోతే ఇవన్నీ మనం చేయగలుగుతామా చెప్పండి? ఏ ఒక్కరు మనం చేసేది నేను చేయగలుగుతున్నానని అనుకోండి, చూద్దాం ఏమైపోతాము. ఆ నెక్స్ట్ నువ్వే బోరబొక్కలా పడతావు. అందుకని మనది కాదు శక్తి నడిపిస్తుంది. అది తాను కాని ఇది తాను కాదు. ఈ తనువు దానిని గుర్తించడం కోసం ఇచ్చిన ఒక మంచి అవకాశం. ఈ ఉపాధి ఉండే తప్ప మనం ఆ తత్వాన్ని గుర్తించలేము. దానికి సాధన కోసమని మనకి ఉపాధి ఇవ్వడం జరిగింది. కాబట్టి మహాత్ములందరూ కూడా గురువుల రూపంలో ఉండి మనందరికీ కూడా అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని మనందరికీ ప్రసాదించుగాక. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఐరారోగ్యైశ్వర్యములను, ఉత్తర పౌత్ర ధర ధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథులు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ సుఖీ. హరే ఓ. ఇంతవరకు మనం ఏ భగవంతుని గురు భగవాన్ గురించి మనం చక్కగా అందరం కలిసి చక్కగా విన్నాము. అలాగే ఇక్కడ కూడా గురు ఏది గురు కృప అంజని పాయో మీరు భాయో అంటే ఎవరున్నారు? అక్కడ పాడినటువంటి భక్తులు కబీర్దాసు వారు. భాయో అంటే ఎవరు? మనమే. మనందరినీ పిలుస్తూ వారు పాడుకున్నారు గురు కృప అంజని పాయో మోరే భాయో అంటే ఇంటి దగ్గర అన్నలు తమ్ములు గుర్తురాకర్లు. ఇక్కడ ఇక్కడ ఉన్నది ఆత్మ సంబంధమైన బంధుత్వం. కాబట్టి మనందరినీ పునుకునే భగవద్భక్తుడు వినండర్రా, చెవులు ఉన్నది భగవద్ విషయం వినడానికే ఇచ్చింది. అందుకని జాగ్రత్త రామ శోభత్త రామ సపనమే దేఖా తపీ అంటే నువ్వు జాగ్రత్తలోను రాముణ్ణే చూడు, అలాగే నిద్రలో కూడా రాముడే చూడు. ఈ స్వప్నం మాత్రం వేరుగా వస్తుందా? నీ కళలో కూడా రాముడే ఉన్నాడు అక్కడ. అలాగే అంతరరామ బాహరి రామ జహాదే ఖోధా రామ హి రామ అంటే లోపల చూస్తావో బయట చూస్తావో నువ్వెక్కడ చూసినా కూడా అక్కడ ఉన్నది రామ. అంటే రాముడనే కాదు, రామతత్వం కూడా అమ్మ చెప్పింది సీతారామాంజనేయులో. రా అంటే అగ్ని బీజం, మా అంటే అమృత బీజం. రామ అంటే అటువంటి అమృతాన్ని, బ్రహ్మామృతాన్ని మనకి ప్రసాదించేటువంటి రామ అనేటువంటి రెండు అక్షరాల సంపుటీకరణ. గురు అనేటువంటి రెండు అక్షరాల సంపుటీకరణ. బ్రహ్మ అనేటువంటి రెండు అక్షరాల సంపుటీకరణ. శివ అనేటువంటి రెండు అక్షరాల సంపుటీకరణ. మనలో ద్వైతాన్ని రహితం చేసి అద్వైతానుభూతిని మనకి ప్రసాదించడం కోసం భగవంతుడు రెండు పాదాలనే పెట్టుకొని ఆ పాదాలని మనం ఆశ్రయించడం జరిగింది. కాబట్టి అటువంటి గురు భగవానుడు మనందరికీ అటువంటి శక్తిని భక్తిని ప్రసాదించుతాడు. అందరం కూడా ఎవరే భగవంతుని ఆశ్రయించారో, ఏ గురువులను ఆశ్రయించారో కొద్దిసేపు ధ్యానము ప్రార్థనతో మన ఈ సత్సంగ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్దాం. నా గురించి దీర్ఘంగా ప్రణవాన్ని పూరించుకుందాం. Oh.